మన యొక్క ఉద్దేశాన్ని మాత్రం మనస్ఫూర్తిగా గుర్తుంచుకోండి. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ కాన్షియస్నెస్. మన చేతనత్వాన్ని మార్చుకోవాలి. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మనం జీవించేటటువంటి విధానాన్ని మార్చుకోవాలి. ఈ జీవించే విధానాన్ని మార్చుకునేటటువంటి దాంట్లో భారతదేశంలో గురుచరిత్ర పారాయణ అనేటటువంటి ఒక ఆయుధం ఉన్నది. దాన్ని మనం పూర్తిగా విస్మరించాం. గురుచరిత్ర పారాయణ అంటే ఏదో కథలు చదువుకోవటం అనే అనుకుంటున్నాను తప్ప, అవి మన జీవితాలలో మార్పు తీసుకురావాలి, మన ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలి అనేది మర్చిపోయాం. ఆ ఆలోచన విధానంలో ఏ విధమైనటువంటి మార్పు తీసుకురావాలి, ఆ యాంగిల్లో సాయి చరిత్ర యొక్క ప్రాముఖ్యతను మనం ముందుకు తీసుకురావటానికి ట్రై చేస్తున్నాం. ఏది ముందు మనం నేర్చుకోవాలో, ఏది మన పిల్లలకి ముందు చెప్పాలో అది మనం చెప్పటం లే. వాళ్ళకి చెప్పకూడనటువంటి విషయాలు మనం వాళ్ళకి ముందు చెప్తున్నాం. ఏది నేర్పించుకోవాలో వాళ్ళకి చెప్పకపోవటం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు షాటర్ అయిపోతున్నారు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మేము అనుకున్నట్టు జరగటం లేదు. ఒక సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తే, ఉదాహరణకి ఇప్పుడు క్యాన్సర్కి అనేక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ మందు కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని రోజులు బట్టి? ఒకరోజా, రెండు రోజులా? కొన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళు కొన్ని లక్షలాది మంది వేరియస్ ఇన్స్టిట్యూషన్స్లో క్యాన్సర్కి మందు కనిపెట్టడానికి ట్రై చేస్తున్నారు. అంటే ప్రతిరోజు వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టేగా. వాళ్ళు ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతున్నాయా, ఫెయిల్ అవుతున్నాయా? ఫెయిల్ అవుతున్నాయి కదా. ఇన్ని సంవత్సరాలు బట్టి ఇన్ని లక్షల మందివి ఏడుస్తున్నారా వాళ్ళు, చేత కావటం లేదు, మేము ఫెయిల్ అయిపోతున్నామని, లేకపోతే ఇంకాస్త తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా? మరి అలాంటి నువ్వు ఒక చిన్న అటెంప్ట్ చేసి నాకు ఈ రిజల్ట్ రావటం లేదు, నాకు ఈ రిజల్ట్ రావటం లేదు అని ఏడుస్తే, డూ యూ బిలాంగ్ టు ఏ సైంటిఫిక్ జనరేషన్ ఆర్ టు గాడ్ ఓన్లీ నోస్ టు విచ్ జనరేషన్? పేరుకి మనం వైజ్ఞానిక యుగంలో ఉన్నాం, సైంటిఫిక్ ఏజ్లో. కానీ బుద్ధి సైంటిఫిక్గా ఏం లేదు. సైంటిఫిక్ ఏజ్ ఏం చెప్తుంది? ఇఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఫెయిల్స్, లీవ్ ఇట్, కిల్ యువర్ సెల్ఫ్, రన్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లమా? ఏం చేయాలి? మరి అది చేయటం లేదుగా. మరి హౌ డూ యూ కాల్ యువర్ సెల్ఫ్ టు బి ఎ సైంటిఫిక్ మ్యాన్ లివింగ్ ఇన్ ఎ సైంటిఫిక్ ఏజ్? ఇంచేత చేతకాని పెరిగి దద్దమ్మలు మేము అటెంప్ట్ చేస్తూ ఉంటే ఫలితం రాలేదని ఏడుస్తారు. సైంటిస్టులు ఆడరు. అండ్ దే కంటిన్యూ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. తమాషా అది. వాడికి చేత కాలేదని వాడు వదిలేస్తే వాడు చేత కాలేక, వాడు కనిపెట్టలేక చచ్చాడు, అంచేత మనం చేయకూడదు అందు నెక్స్ట్ జనరేషన్ సైంటిస్టే మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ అదే ఎక్స్పెరిమెంట్స్ రిపీట్ చేయడు. మనం అసలు ఆర్ వీ అటెంప్టింగ్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్? ఏదైనా ప్రయత్నాలు అసలు చేస్తున్నావా, ఏడుస్తూ కూర్చుంటున్నావా? మీరు ఆలోచించు. పరిస్థితులు బాగలేవు, డబ్బు లేదు, అమ్మాయి పెళ్లి కావటం లేదు, అబ్బాయికి ఉద్యోగం రావటం లేదు, హెల్త్ బాగలేదు. హెల్త్ బాగలేదు సరే, హెల్త్ బాగుపడటానికి మీరు చేసే ప్రయత్నం ఏంటని? ఏంటి ప్రయత్నం? నేను చేయలేనండి. ప్రయత్నించకుండా ఏమొస్తుంది? అంతేత నిష్ఠ సబూరి, లేకపోతే శ్రద్ధ సబూరి, ఇవి రెండు గురించి నేను మాట్లాడుతున్నా. ఏంటి నువ్వు సైన్స్ గురించి చెప్తున్నాడు అంటే, సాయి చెప్పిన రెండు మాటలు ఈ మానసిక స్థితి గురించి చెప్తాయి. ముందు ఏంటి? నిష్ఠ. నిష్ఠ అంటే నమ్మకం. ఏంటి నమ్మకం? నేను ఈ పని చెయ్యగలను. సైంటిస్టులు ప్లూరల్ వాడుతున్నాను నేను. సైంటిస్టులు ఎందుకు సక్సెస్ అవుతున్నారు? మేము ఈ పని చేయగలం. ఇదివరకు వాళ్ళు చేసినా చేయలేకపోయినా, ఇదివరకటి వాళ్ళు వాళ్ళు ఎగరగలిగినా ఎగరలేకపోయినా. నిన్న నేను ఒక చోటకి వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి నాతో, అసలు 1969లో నాసా వాళ్ళు ఏమీ వెళ్ళలేదండి చంద్రమండలానికి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫ్యాక్ట్. ఫాల్స్. మీకు అర్థమైందా ఎలా ఉంటుందో మనుషుల బుర్రలో? ఈ 21st సెంచురీలో 1969లో ల్యాండింగ్ అనే మూన్ ఇస్ ఏ గ్రేట్ ఫార్స్ ఎనాక్టెడ్ ఇన్ ఏ స్టూడియో ఆఫ్ హాలీవుడ్ అమెరికా. ఇంకా అంతకంటే పరమమూర్ఖత్వం మాట నేను వినలే. అండ్ హీ సపోజ్ టు బి వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. అంటే యూ వాంట్ టు బిలీవ్ వాట్ యూ వాంట్ టు బిలీవ్. నాకు అనిపించినప్పుడు అది నీకు, వాళ్ళు చంద్రమండలంలోకి వెళ్ళలేదు కనుక అంటే అది నమ్మాలని లేదు నీకు, అంచేత వాళ్ళు వెళ్ళలేదు. అది ఓపెన్గా చెప్పేయచ్చు కదా, నేను నమ్మటం లేదండి. అదేమో పెద్ద, అదేదో పెద్ద అది సైంటిఫిక్ బ్రెయిన్. దానికి ఎందుకు ఏంటి లాజిక్ చెప్పాడో తెలుసా నాకు? సరే నువ్వు ఇంత చెప్తున్నావు కదా అని మళ్ళీ 2050లో నాసా ఈజ్ ప్లానింగ్ ఏ బిగ్ ప్రాజెక్ట్ ల్యాండ్ ఆన్ ది మూన్. నువ్వు ఏంటి తప్పన్నా 69లోనే వెళ్ళుంటే ఇప్పుడు మళ్ళా ఓ బిగ్ ప్రాజెక్ట్ టు ల్యాండింగ్ ఆన్ ద మూన్ ఎందుకు అని అడిగాడు. అంటే ఒకసారి మీరు కాశీకి వెళ్ళొస్తే శిఖరాలు, మీరు మళ్ళీ వెళ్తున్నారు అంటే ఏంటి? మొదటిసారి మీరు వెళ్ళలేదు అవునా? చూడండి మూర్ఖత ఎలా ఉంటుంది. ఎడ్యుకేటెడ్ ఫూలిష్నెస్. కొంచెం దానిని నిష్ఠ అన్నాడు సాయి. నిష్ఠ అంటే హ్యావింగ్ ఫెయిత్. నేను చేయగలను అనే నమ్మకం లేకపోతే అసలు నువ్వు చేయలేవు. నేను చదవగలనా? నేను సంపాదించగలనా? నేను ఆ లెవెల్కి వెళ్ళగలనా? వెళ్ళలేవు. వెళ్ళగలను, వెళ్ళగలవు. ఇంకా క్వశ్చన్ ఏంటి? సబూరి. సబూరి అంటే ఓపిక. చేసుకుంటూ పోవటమే అంతే. ఇంకా అంటిల్ యూ గెట్ ఇట్ డోంట్ స్టాప్ ఇట్. అంతే. ఈ సాయితత్వం అనేటటువంటిది స్పిరిచువలిజం కాదు, భక్తి కాదు, సమస్య నుంచి పారిపోవటం కాదు. సమస్య నివారణకి అద్భుతమైనటువంటి రెండు ప్రిన్సిపల్స్. ఈ రెండు ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి వాడు అనుకున్నది గ్యారంటీగా సాధించి తీరుతాడు. ఈ రెండు మన పిల్లలకి బురకెక్కించాలి. నువ్వు చేయగలవు. నువ్వే ఏమనిస్తావు, నువ్వేం చేస్తావురా? అసలు ముందు నీకు నీ పిల్లవాడి మీద నమ్మకం లేదు, బయట వాళ్ళు ఏం నమ్ముతారు? పిల్లవాడికి నేను చేయగలను అనేటువంటి నమ్మకం ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే నువ్వు ఆ నమ్మకం వాడికి కలిగించలేదు. మీరు ఎప్పుడైనా కల్పించారా నువ్వు పిల్లవాడికి నువ్వు చేయగలవు, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అవుతావు, నువ్వు నోబెల్ ప్రైజ్ విన్నర్ అవుతావు, నువ్వు అడుక్కు తింటావరా వెధవా, లేకపోతే ఏంటి ఏంటంటా మాట దేనికి పళ్ళుతూ అవుతారు? మర్చిపోయాను నేను. గాడిదకా పళ్ళుతూ అవుతారు, గుర్రానికి పళ్ళుతూ అవుతారు. ఏదో ఇది మన నోట్లోంచి వచ్చేటటువంటి మాటలు తప్ప. ఇది ఇలా ఏడిచింది. భారత జాతి యొక్క చరిత్ర సర్వనాశనం అయిపోవటానికి మనమే కారణము, పెద్దలే కారణము. ఇది మీరు చెప్పాలి వాళ్ళకి. నిష్ఠా సబూరి, నిష్ఠా సబూరి, నిష్ఠా సబూరి. నిష్ఠ కాకపోతే శ్రద్ధ, రెండో ఒకటే. ఏంటి శ్రద్ధ? శ్రద్ధామయోయం పురుష యో యో శ్రద్ధ సయేవి సహ. నీకు దేని మీద శ్రద్ధ ఉంటే అది నీవు అయిపోతావు. నువ్వు ఆ స్థితిని పొందలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ స్థితి మీద నీకు శ్రద్ధ లేదు. అంచేత మాకు అది రాలేదు, మాకు శ్రద్ధ లేదు దాని మీద అనేటటువంటి మానసిక స్థితి మనకి తీసుకురావటానికి సాయి చాలా 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 ట్రై చేశాడు. ఎలా ట్రై చేశాడో మనం ఆయన చరిత్ర చూసుకుంటే దట్ విల్ బి అవర్ వర్క్ మాన్యువల్ బుక్. పని ఎలా చేయాలి, ప్రాక్టికల్ మాన్యువల్ అనమాట. సాయి చరిత్ర మొత్తము కూడా మనము మన జీవితంలో ఆరోగ్యం పొందాలా, ఎలా పొందాలి, సాయి చరిత్రలో తెలుస్తుంది. డబ్బు కావాలా, ఎలా పొందాలి, సాయి చరిత్రలో తెలుస్తుంది. కుటుంబంలో కలహాలు ఉన్నాయా, ఎలా దూరం చేసుకోవాలి, సాయి చరిత్ర చెప్తుంది. కలిసి జీవించలేకపోతున్నావా, ఎలా జీవించాలో సాయి చరిత్ర చెప్తుంది. కానీ ఇక్కడ సాయి చరిత్ర అనేటటువంటి ఒక మాట ఒక వ్యక్తి జీవితం నుంచి మనం తీసుకున్నటువంటి ప్రేరణ. సాయి అనేటటువంటి వ్యక్తి జీవితం నుంచి తీసుకున్నటువంటి ప్రేరణ. కానీ ఎనీ సక్సెస్ఫుల్ మ్యాన్ భౌతిక జగత్తులో కానీ ఆధ్యాత్మిక జగత్తులో కానీ ఏ క్షేత్రములో అయినా సఫలత పొందినటువంటి వ్యక్తి ఆచరించే సూత్రాలు అవే. అంచేత అది సాయి చరిత్రే అనక్కర్లే. దాన్ని ఏమనొచ్చు అంటే సాఫల్యం యొక్క చరిత్ర అనొచ్చు, సఫలత యొక్క చరిత్ర అనొచ్చు. అంచేత ఎవడు ఏ ఫీల్డ్లో సక్సెస్ అయినా ఆధారులతోనే సక్సెస్ అవుతాడు. దీనిని ఇంకొక యాంగిల్లో చెప్పాలి అంటే శ్రద్ధని వైరాగ్యము అని కూడా అనొచ్చు, సబూరుని అభ్యాసము అని కూడా అనొచ్చు. శ్రద్ధ అంటే వైరాగ్యము, వైరాగ్యము అంటే ఏంటి, ఏది కావాలనుకుంటున్నావో అది తప్ప మిగతా వాటి మీద ఆటోమేటిక్గా నీకు వైరాగ్యం ఉంటుంది. నువ్వు ఏది కావాలి అనుకుంటున్నావో అది తప్ప మిగతా వాటి మీద ఆటోమేటిక్గా వైరాగ్యం వచ్చేస్తుంది నీకు. నీకు దేని మీద వైరాగ్యం రాలేదనుకో నువ్వు ఏది కోరుకోవటం లేదని అర్థం. మనకి ఎందుకు సఫలత రావటం లేదు అంటే మీకు దేని మీద వైరాగ్యం ఉంది. వైరాగ్యం అంటే అర్థమైందా, నువ్వు ఏది కావాలనుకుంటున్నావో దానికోసం వదిలేసుకోగలిగేవన్నీ దాని మీద మీకు వైరాగ్యం వచ్చిందని అర్థం. హార్స్ రేసింగ్కి ఒకడు వెళ్ళాలి, ఒక యోగి కంటే కూడా వాడికి ఎక్కువ వైరాగ్యం ఉంటుంది ఉండదా. ఎన్ని అమ్మేసుకుంటాడు వాడు, ఎన్ని వదిలేసుకుంటాడు, సమాజం యొక్క హేళన్ని ఒప్పుకుంటాడు వాడు, కుటుంబానికి తిండి ఉన్నా లేకపోయినా ఒప్పుకుంటాడు వాడు. ఒక యోగి కూడా కాస్త ఆలోచిస్తాడేమో కానీ, అంటే చెప్పిన ఉదాహరణ అర్థమవుతుందా, మీ యొక్క లక్ష్యానికి తప్ప మిగతా వాటన్నిటి మీద వైరాగ్యం ఉండాలని చెప్తే మీకు లక్ష్యహీనమైనటువంటి వైరాగ్యం భారతదేశంలో ప్రచారమైంది. సాయి యొక్క ఫస్ట్ లెసన్ మనకేంటి అంటే అది ఆయన వైరాగ్యం. ఆయన మించిన వైరాగ్యం ఎక్కడైనా మనకు కనిపిస్తుందా? ఎక్కడ కనిపించదు. సుప్రీమెస్ట్ వైరాగ్యం అనాలి. కానీ అంత వైరాగ్యంలో కూడా ఆయన తన బాధ్యతలను ఎక్కడా విస్మరించలేదు. ఆ బాధ్యతలను ఎలా విస్మరించలేదు అనేది మెల్లిగా చెప్తాను నేను. కానీ ఈ ఇవాళ చెప్పేటటువంటి ఈ నాలుగు మాటలు మీకు చాలా స్పష్టంగా బుర్రలో ఉండాలి. శ్రద్ధ, సబూరి, వైరాగ్యము, అభ్యాసం. ఒకటే పేర్లు బాబా యొక్క చరిత్రలో వాడినటువంటి భాష ఏంటి అంటే శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే వైరాగ్యము, చదువుకుంటున్నాడు ఇంకా వాడికి తిండి మీద వైరాగ్యం ఉంటుంది, బట్టల మీద వైరాగ్యం ఉంటుంది, ఇక వచ్చిన డబ్బంతా దేని మీద వెళ్తాడు వాడు, పుస్తకాలు కొనుక్కోవటానికి వాడతాడు. అంచేత అక్కడ వైరాగ్యం దేని మీద ఉంది అన్నది ఏం చెప్తుంది అంటే నువ్వు ఎటు వెళ్తున్నావో చెప్తుంది. నీకు దేని మీద రాగం ఉందో అది పొందటానికి మిగతా విషయాల్లో వైరాగ్యం వస్తుంది. నీకు డబ్బు సంపాదించాలి, ఇంకా నిద్ర మీద వైరాగ్యం వచ్చేస్తుంది నీకు కదా, బంధువుల మీద వైరాగ్యం వచ్చేస్తుంది, కుటుంబం మీద వైరాగ్యం వచ్చేస్తుంది. అక్కడికి వెళ్తే నాకు ఫైనాన్షియల్గా ప్రాఫిట్ వస్తుంది అని తెలిస్తే ఏం చేస్తాడు, ఎంత కష్టమైనా అక్కడికి వెళ్ళిపోతాడు. ఒకసారి వెళ్తాడు జరగదు అని మానేస్తాడా? రెండోసారి వెళ్తాడు, మూడోసారి వెళ్తాడు, నాలుగోసారి వెళ్తాడు. దాన్ని ఏమంటాం మనం? అభ్యాసం. అంచేత వైరాగ్యము అభ్యాసము మీరు లేకపోతే మీరు దేని మీద మనకి ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారో దాని మీద మీకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉందని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇందాక ఫ్యాన్ ఉదాహరణ. ఫ్యాన్ ఎవరికీ అక్కర్లేదు, కానీ ఫ్యాన్ వేసి ఉంటే మీరు భరిస్తున్నారు. వేసిన వాళ్ళు ఎందుకు వేస్తున్నారు? ఫ్యాన్ వేయాలి కనుక వేస్తున్నారు. అవసరం ఉందో లేదో వాడికి చలేస్తూనే ఉండుంటుంది, తెలీదు. అంటే మన నిత్య జీవితంలో మనం బాధకి ఎలా లోనవుతామో చెప్తున్నాం. ఏమనుకుంటో సుఖంగా ఉంటున్నాం అనుకుంటా. మా తాతగారు చిన్నప్పుడు ఒకటి చెప్పేవారు, మీరు వినుంటారు, దేవతా వస్త్రాలు కదా. ఒకడు నాకు బాగా డబ్బిస్తే నేను దేవతా వస్త్రాలు నేర్చిస్తానని ఒక రాజుగారికి చెప్పాడు. రోజుకి 1 కోటి రూపాయలు ఎన్నో కావాలన్నాడు. సరే మగ్గం అది ఎంత పెట్టుకున్నాడు. టక్ 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 అని చప్పుడు చేస్తూ ఉండేవాడు. రాజుగారు వచ్చి చూస్తూ ఉంటే రాజుగారికి ఏం కనిపించేది కాదు. సేనాపతి మంత్రి కూడా వచ్చి చూస్తూ ఉండేవారు. వాళ్ళకి ఏం కనిపించేది కాదు బట్టక్కడ. ఎవరూ మాట్లాడలేదు, రాజుగారు మాట్లాడలేదు, సేనాపతి మాట్లాడలేదు, మంత్రి గారు మాట్లాడలేదు. కానీ ఒక 5-6 నెలలు అయ్యాక సేనాపతి మంత్రి ఇన్నోరు జారారు. మీకు కనిపించటం లేదు, అయితే నాకు కనిపించటం లేదు, మరి రాజుగారికి కనిపిస్తోందేమో. రాజుగారి కాబట్టి చెప్తారు ఎక్కడ లేదండి, మన ప్రాజెక్ట్స్ లాగే. సరే ఒకసారి రాజుగారికి చెప్పారు అని చెప్పి రాజుగారికి వీళ్ళు చాలా కోపంగా టకటకటక వచ్చేసి ఇంకా వాడిని ప్రశ్నిద్దాం అనుకుంటూ ఉంటే ఒక భటుడు వచ్చి నేసేవాడికి చెప్పాడు, చాలా కోపంగా వస్తున్నారు రాజుగారు వాళ్ళను తెలియదు ఎందుకు అని. సరే నువ్వేం భయపడకు, వాళ్ళని రాని అని వాడు తలుపు దగ్గరికి రాగానే వీడు చెప్తున్నాడు భటుడితో, భటుడు నువ్వు నన్ను అడుగు, ఇక్కడ బట్ట కనిపించటం లేదు అని. అంటే రాజుగారు వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే సైనికుడు ఏమడుగుతున్నాడు, ఏమయ్యా నువ్వు ఇన్నాళ్ళ బట్టి నేస్తున్నావు, నాకేం కనిపించటం లేదు, ఇది పుణ్యాత్ములకి మాత్రమే కనిపిస్తుంది ఆ బట్ట. రాజుగారు మంత్రి గారు వాళ్ళు పుణ్యాత్ములు కనుక వాళ్ళకి కనిపిస్తోంది, వాళ్ళు రోజు వచ్చి చూసి వెళ్తున్నారు, నువ్వు చూడలేదా? నీ అంత ఇలాంటి వాడు అసలు నా చుట్టుపక్కల ఉండటానికి వీల్లేదు, అసలు నీకు పుణ్యమే లేదు వీడికి, నేను చెప్పేస్తాను, రాజుగారికి రిపోర్ట్ చేసేస్తాను అంతే. వద్దొద్దు వద్దు అని వీడు కాళ్ళ మీద పడుతూ ఉంటాడు. ఇది వీళ్ళు వింటున్నారు, వాళ్ళకి వినిపించాలనే చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళకి పెద్ద ప్రాబ్లం అయిపోయింది, మాకు కనిపించటం లేదు అని చెప్తే సరే 1 ఇయర్ అయిపోయింది, బట్ట నేసేసాడు రాజుగారు. నేను కుట్టేశాను కూడాను, మేము పెర్మిషన్ లేకుండా, చాలా అందంగా వచ్చింది డ్రెస్, మీరు డ్రెస్ వేసుకోండి అన్నాడు. మంత్రి గారు వచ్చాడు, వాళ్ళు వచ్చారు, ఇచ్చాడు, మీ డ్రెస్ తొడిగిచ్చాడు. ముందు పాత డ్రెస్ విప్పాలి కదా, పాత డ్రెస్ విప్పాడు. ఇదిగోనండి మీకు లుంగిక అదే పంచ కడుతున్నాను, ఎంత పట్టు పిస్తాపవసరం ఉందో, ఎంత ఇది ఉందో అంతా వేసేసాడు. మంత్రి గారికి కనిపించటం లేదు, రాజుగారికి కనిపించటం లేదు బట్టలు, ఎవరికీ కనిపించటం లేదు. మరి ఇంత అందమైన డ్రెస్ మీరు వేసుకున్నాక రాజుగారు మీరు ఊరేగింపు వేయాల్సిందే అన్నాడు. ఇప్పుడు వెళ్ళాలా వద్దా, మరేం చేస్తాడు పుణ్యాత్తులు, బయలుదేరాడు. అక్కడ చిన్న పాప, అదేంటి రాజుగారు బట్టలు లేకుండా ఉన్నారే అనగలిగింది. ఇంతకీ ఇదంతా దేని చెప్పాను నేను, కొంచెం సుఖంగా ఉండాలి అంటే నాకు ఫ్యాన్ అక్కర్లేదు అనొచ్చు, లేదు ఫ్యాన్ కావాల్సిన వాడు ఎవడైనా ఉంటే వాడిని ఫ్యాన్ కింద కూర్చోబెట్టి వాడి మీద ఇంత మంచు పోసి మనం దూరంగా కూర్చోవచ్చు, కప్పుకోవచ్చు, షాల్ తెచ్చుకోవచ్చు, కానీ అది మేము చెయ్యం మనం. అంతేత మొదట గివ్ ఎక్స్ప్రెషన్ టు యువర్ ఫీలింగ్స్, అది ముందు నేర్చుకోండి. మీరు పక్కవాడేమనుకుంటాడు, వాడేమనుకుంటాడు అంటే నువ్వు కష్టపడతావు, నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏముంది? అర్థమవుతుందా చెప్పింది? ముందు సుఖంగా జీవించడానికి కావాల్సినటువంటి ఈ ఫండమెంటల్సే రాకుండా సాయి చరిత్రని మీరు ఎలాగ మీరు అనుకరించగలరు? ఇంకొక నెక్స్ట్ స్టెప్, అభ్యాసము వైరాగ్యంతో పాటు ముందు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఫుల్లీ, అది మనం స్నప్ చేసేస్తాం పిల్లతనం నుంచి. చిన్నప్పటి నుంచి నొక్కేస్తాం మనం, నువ్వు మాట్లాడుకు, నువ్వు చిన్నవాడివి, నువ్వు మాట్లాడుకు, నీకేం తెలీదు, చేయకండి. అది ఎప్పుడు మీరు చేయలేరో తెలుసా? మిమ్మల్ని మీరు ఇప్పుడు ఇవాళ చెప్పిన ఉదాహరణతో మీరు గమనించుకోండి, అసలు మీరు ఎన్ని చోట్ల మీ ఒపీనియన్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉన్నారో. ఎస్పెషల్లీ కుటుంబాల్లోని, బయట ఎక్స్ప్రెస్ చేయొద్దు, బయట ఎవరింటికో వెళ్ళి. మా గురువు గారు ఒక రఫ్ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటారు, కానీ ఆయన ఎగ్జాంపుల్స్ అన్నీ నాకు నచ్చుతాయి. ఎప్పుడు నవ్వుతూ ఉండమన్నాడు గురువు గారు ఒకరిని. ఇంకేత ఒకళ్ళింట్లో కాస్త ఒక బాధాకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు పరామర్శకు వెళ్ళి వీడు ఏం చేస్తున్నాడు, మరప్పుడు కొంపలు అంటుకుపోతాయి. పద్ధతి కాదు కదా అది. అంతేత ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అన్నానని మాస్టర్ చెప్పారు కనుక నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. అది కొంచెం మనం అది మన జీవిత విధానంలో ముందు మీరు నేర్చుకుని ఇతరులకి చెప్పండి, అప్పుడు ఈ క్లాస్ మీకు ఉపయోగపడుతుంది. చాలా స్పష్టంగా మీరు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అంచేత నాతో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నేను వాళ్ళని ఎంతలా వాయించేస్తానో అవకాశం దొరికినప్పుడు. 10 మందిలో ఉన్నప్పుడు మాత్రం ఏం చెప్పాను నేను, తర్వాత అయిపోయారే వాళ్ళు. అది కూడా ప్రతిరోజు అవ్వరు పాపం, ఎప్పుడో రోజు వాయిస్తే అట. ఎందుకని చెప్తాను, ఇట్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్ తప్ప బాధ పెట్టడం కాదు. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, మన పిల్లల్ని తిట్టినా, మన్ని మనం తిట్టుకున్నా, మన కుటుంబాల్లో ఏం చేసినా మన సప్రెస్డ్ ఎమోషన్స్తో మనం రియాక్ట్ అవుతున్నాం తప్ప, వాళ్ళకి నేర్పాలి అనేటటువంటి ఆలోచనలతో మనం రియాక్ట్ అవటం. ఏంటంటే వీ అవర్సెల్ఫ్స్ డోంట్ నో హౌ టు లివ్. అంచేత ఈ పాయింట్స్ మీరు నేర్చుకుంటున్నది సాయి తత్వంలో. మొట్టమొదటి ఎక్స్ప్రెషన్, సాయి యొక్క జీవితంలో చూడండి, తనకి నచ్చం ఏదైనా ఉందనుకోండి ఏం చేస్తాడు, చెడమడ తీసేస్తాడు. ఎదురుకుండా ఎవడైనా ఉన్నాడా లేదా అని కూడా చూసుకోడు, తిడుతూనే ఉంటాడు. నచ్చింది జరుగుతూ ఉంటే శాంతంగా, రెండు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. ఉదాహరణ ఏదైనా గుర్తొస్తుంది సాయి చరిత్రలో? రామనవమి ఉత్సవాలు చేస్తామని చెప్పి ఆ పాలకి పెడతారు, పల్లకి ఉయ్యాల పెడతారు. ఎవరు పెట్టారు ఉయ్యాల? ఎందుకు ఇరిటేట్ అయిపోతాడు. కానీ ఉయ్యాల తీసేయబోతూ ఉంటే తీయనివ్వడు. లాజిక్ అర్థమవుతుందా? కోపం ఆయనకు వచ్చింది ఉయ్యాల వల్ల కాదు, ఇంకో దానివల్ల వచ్చింది. ఉయ్యాల వల్ల కోపం వచ్చిందని తీసేయబోతూ ఉంటే, అంటే ఆయన కోపం ఏంటది, ఎడ్యుకేషనా లేకపోతే నిజంగా కోపం వచ్చిందా ఆయనకి? మీకు అర్థమవుతుంది? అక్కడ మీకు నిజంగా కోపం వస్తుంది, యు బికమ్ ఇరిటేటెడ్, యు ఫర్గెట్. క్రోధాద్భవతి సమ్మోహా స్మృతి భ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్చతి, భగవద్గీతలో చెప్తాడు. మనకు వచ్చేటటువంటిది క్రోధం, అది ఆ క్రోధం వల్ల సమ్మోహ, మనం ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో మనకి తెలియదు. ఆ సమ్మోహం వల్ల స్మృతి విభ్రమ, ఎంత పెద్ద మాట వాడాడో అక్కడ భగవద్గీత. స్మృతి విభ్రమ అంటే ఏంటి? స్మృతి అంటే యూ షుడ్ బి ఎవర్ అవేర్ ఆఫ్ యువర్ గోల్. స్మృతి అంటే మెమరీ. మెమరీ ఆఫ్ వాట్? మెమరీ ఆఫ్ యువర్ గోల్. నీ లక్ష్యం ఏమిటో నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు. భగవద్గీతలో చెప్పబడేటటువంటి లక్ష్యం శరమ లక్ష్యం అనమాట, నోయింగ్ యువర్ సెల్ఫ్ టు బి గాడ్, అది మర్చిపోవద్దని. ఆ సంగతి మనం తర్వాత ఆలోచిద్దాం, ముందు మన కోరికలు తీర్చుకుందాం. సాయి ఏమంటాడు, కోరికలు తీర్చుకోవటానికి వస్తూ ఉంటే ఒకడు ఏమని చెప్తాడు, అలా రాకూడదు సాయి దగ్గరికి అని. అంటే సాయి స్వయంగా ఏం చెప్తాడు, అసలు కోరికలే నా పిలుపులు, మీరు ఆ కోరిక వల్లే నా దగ్గరికి వస్తున్నారు అని చేత అది ఎప్పుడైతే తీరుతుందో మిగతా నేనే నేర్పుకుంటాను, నువ్వు దయచేసి నేర్పవద్దు. కానీ మనం మన జీవితంలో ఎంతమందిని గురువుకి ఏం కావాలో, గురువు ఏమనుకుంటున్నాడో అది మీరే ఊహించేసుకుని గురువు దగ్గరికి వచ్చే వాళ్ళకి ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తారు. యాజ్ ఇఫ్ వీ నో ఓ నిమిషం ముందే చెప్పి ఉండొచ్చు గురువు అది వద్దని. నెక్స్ట్ మన ఇంట్లో కావాలేమో వాడికి. ఇంచేత ఆ డివైన్ కాన్షియస్నెస్ ఆల్వేజ్ లివ్స్ సెకండ్ టు సెకండ్. ఇంచేత దాన్ని మీరు నిత్య నూతనం అని చెప్పేది ఎందుకు? యూ కెనాట్ డిసైడ్ ఏం కావాలో, లెట్ ఇట్ డిసైడ్. ఇంచేత మీ జీవితంలో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఇది, మీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెంటిమెంట్స్ ఆర్ ఫీలింగ్స్ స్మృతి విభ్రమ అయి ఉండకూడదు. అంటే మీ గోల్ని మర్చిపోయి చేయకూడదు మీరు. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. స్మృతి విభ్రమం ఎప్పుడైతే ఏం జరుగుతుంది? బుద్ధి నాశనం. బుద్ధి నాశనం అయిపోగానే ప్రణశ్యతి నాశనం అయిపోతుంది. మీరు చూసుకోండి ఎన్నిసార్లు మనం ఒక రాంగ్ ఇమోషన్లో పడిపోయి కోపం వచ్చి అతి దగ్గరగా ఉన్నవాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. అతి చిన్న కారణానికి, పెద్ద కారణానికి దూరం అవుతే బాగుండు. అది ఎందుకు? స్మృతి విభ్రమ. దేనికోసం మనం కలిసి పనిచేస్తున్నాము? దేనికోసం మనం ఒక సమాజంగా జీవిస్తున్నాము? తెలీదు. నాకు ఎంత బాధ ఇస్తుందో బస్సు ఎక్కుతారు మనుషులు. బస్సు ఎక్కుతున్న వాళ్ళందరూ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఎ గోల్, అవునా కదా? విచ్ గోల్? తెలీదు. వీడేమో సెక్రటరీ దగ్గర దిగుతానంటాడు, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద బస్ స్టాప్. అంటే ఎవడికి వాడు బస్సు వాడి గోల్ కోసమే ఎక్కాడు, కానీ వాళ్ళందరూ కలిసి ఎక్కారు. అంటే నేచర్లో వీళ్ళందరూ కలిసి ఒక చోట ఉండటం అనేటటువంటిది ఒక విశేషమైనటువంటి లక్ష్యంతో నేచరే ఏర్పరిచి ఉంటుంది. ఆ గోల్ మనకి తెలుసా? తెలియదు. ఇంచేత నీ గోల్లో నువ్వు జీవిస్తున్నావు తప్ప ఈ క్షణంలో నువ్వు జీవించటంలే. సాయి తత్వంలో ఇది మనం నేర్చుకోవాలి. ఈ క్షణం నువ్వు జీవించు. ఆ క్షణ క్షణం మనం జీవించాం. రేపేమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది, దాని తర్వాత ఏమవుతుంది, ఆ స్టేట్కి నేను వెళ్ళకపోతే నా పక్కవాడు ఏమనుకుంటాడు? మీరు బ్రేక్ చేయగలగాలి ఆ ఆలోచన విధానాన్ని. టుగెదర్నెస్ అనే ఒక ట్రైన్ వెళ్తుంది. ట్రైన్లో భోగికి 50 మంది చొప్పున వేసుకున్నా, ఓ 20 భోగీలు ఉంటే 20 x 50 వీళ్ళందరూ దే ఆర్ ట్రావెలింగ్ విత్ ద సేమ్ డైరెక్షన్. ఏ డైరెక్షన్? దిశాహీనమైనటువంటి లైఫ్ అయిపోయింది మంది. 4 దిశలు ఉంటాయి మనిషికి. ఉత్తర దిశ, తూర్పు దిశ, పశ్చిమ దిశ, దక్షిణ దిశ. నువ్వు ఆ దిశ వైపు వెళ్తూ ఉంటే వాట్ ఆర్ యు అచీవింగ్ అనేది మర్చిపోయాం మనం. కానీ మన ఋషులు ఏం చెప్తున్నారు? నువ్వు ఆ దిశ వైపు తిరిగి కూర్చుంటే చాలు, నీకు ఆ రిజల్ట్స్ వచ్చేస్తాయని. ఆ దిశ వైపు తిరిగి కూర్చుంటే చాలు. ధ్యానం చేసుకోవాలి అనేటప్పుడు తూర్పు వైపు అయినా ఉత్తరం వైపు అయినా కూర్చోవచ్చు, అది పరమమూర్ఖత్వం. తూర్పు వైపు కూర్చుంటున్నప్పుడు కొన్ని లాభాలు వస్తాయి, ఉత్తరం వైపు కూర్చొని చేసుకుంటే కొన్ని లాభాలు వస్తాయి. దిశ అది. దిశ అంటే అర్థం ఏంటి? గోల్. అంటే నీకు 4 గోల్స్ ఉన్నాయి. నువ్వు ఎటు వెళ్తున్నావు? ఉత్తరం వైపు వెళ్తున్నావా, దక్షిణం వైపు వెళ్తున్నావా, తూర్పు వైపు వెళ్తున్నావా, పశ్చిమం వైపు వెళ్తున్నావా? డూ వీ నో ఇట్? తెలీదు. ఉత్తరం వైపు వెళ్తున్నావా. అందుకే ఈ మోడర్న్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ని నువ్వు దిశ అడుగు చెప్పలేడు. వాడు నార్త్ ఎక్కడుంది, అసలు నైరుతి అనేటటువంటి దిశ ఉందని కూడా తెలియదు చాలామంది పిల్లలకి. కానీ మెల్లిమెల్లిగా సొసైటీలో వాస్తు అనేటటువంటిది వస్తుంది. కానీ నేను రాంగ్ వే. వాస్తులో ఏం లేదు. నీ దిశ నీకు అది తెలిసి వెళ్తే ఆ దిశలో నీకు లాభం, తెలియకుండా వెళ్తే ఉందా నీకు తెలియదు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నాలజీ చంబాళ సంపర్క్ కేంద్రం వైపు వెళ్ళాలి అని నీకు ఒక డైరెక్షన్ ఉంటే నువ్వు ఎక్కడున్నా ఆ డైరెక్షన్కే వస్తావు, అవునా కదా? నువ్వు ఈ లొకేషన్కి ఉత్తరం వైపు ఉన్నా అక్కడికే వస్తావు, దక్షిణం వైపు ఉన్నా అక్కడికే వస్తావు, తూర్పు వైపు ఉన్నా అక్కడికే. అంటే 8 దిశల నుంచి కూడా నువ్వు ఎక్కడికి రాగలుగుతావు? ఇక్కడికి రాగలుగుతావు. కానీ మనకి ఓరియంటేషనే లేదు లైఫ్లో. ఆ ఓరియంటేషన్ అనేటటువంటిది సాయి చరిత్రలో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మన లైఫ్ ఓరియంటేషన్ లేదు కనుక మనకి ఇన్ని కష్టాలు. నాకు బాధగా ఉంది అంటావు, నేను అనుకున్నది జరగలేదు అంటావు. నువ్వు అనుకున్నది జరగటానికి తగిన ఓరియంటేషన్ కనుక నువ్వు ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. నువ్వు కష్టపడక్కర్లేదు అసలు అక్కడ. అంచేత సాయి చరిత్రలో ఉండేటటువంటి నాలుగో పాయింట్, మొదటి పాయింట్లో నిష్ఠా సబూరి అని చెప్పాను నేను. నిష్ఠా సబూరిని ఇంకోటి ఏం చెప్పాను నేను, వైరాగ్యము అభ్యాసం, రెండు ఒకటే. నిష్ఠా సబూరి అయినానండి మీరు, వైరాగ్యము అభ్యాసము అయినండి. వైరాగ్యము అంటే ఏంటి, నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అది తప్ప మిగతా వాటన్నిటి మీద కూడా మీకు వైరాగ్యం రావాలి. చదువుకోవాలి అనేటటువంటి కుర్రాడు సినిమాకి వెళ్ళలేడు, వెళ్తే చదువుకోలేడు. అంచేత చదువుకోవాలి అని ఎప్పుడైతే అందో, నువ్వు టీవీ చూడొద్దు సినిమా చూడొద్దు అనక్కర్లే. నువ్వు వాడికి చదువుకోవాలి అనేటటువంటి ఉత్సాహం కలగజేయకుండా నువ్వు ఇది చూడొద్దు అంటే లాజిక్ అర్థమవుతుందా? అలాగే నువ్వు ఏది కావాలనుకున్నా అది నువ్వు పొందలేకపోతున్నావు అంటే అర్థం ఏమిటి? దాని మీద నీకు లక్ష్యం లేదు. మిగతా మీద మీకు వైరాగ్యం రావటం లే. మిగతా వాటన్నిటి మీద మీకు వైరాగ్యం వచ్చిస్తే ఆ లక్ష్యం మీద కూడా వైరాగ్యం వచ్చిందనుకోండి, అప్పుడు పదభ్రష్టుడు అవుతావు. భారతదేశం ఎందుకు ఇలాగ నాశనం అయిపోయి అడుక్కు తింటుంది అంటే అన్నిటికీ వైరాగ్యం, అన్నిటికీ వైరాగ్యం చెప్పలే మన వాళ్ళు. మన వాళ్ళు చెప్పిందంటే నువ్వు ఏది కావాలనుకుంటున్నావో దాని మీద నీకు విపరీతమైనటువంటి రాగం ఉండాలి, అనన్యాశ్చింత ఉండాలి. దాని మీద నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అది తప్ప ఇంకేది నీ బుర్రలో ఉండకూడదు. అది ఆ స్థితి నీకు వస్తే నీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అయిపోతాయి. ఎందుకు సక్సెస్ అవుతాయో, నువ్వు ఖచ్చితంగా నీ ప్రయత్నాలన్నీ ఆ డైరెక్షన్లోనే చేస్తావు కనుక. నువ్వు ఏది చేస్తే అది కరెక్ట్ అవ్వదు. ఇప్పుడు ఇంచేత ఇప్పుడు నువ్వు చేసే ఏ పనైనా ఆ ఇంటెన్సిటీతో చేయటం లేదు. ఆ ఇంటెన్సిటీతో కనుక నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అయిపోతావు. అనన్యాశ్చింతేంతో మా ఏ జనాహ పర్యుపాసతే, నువ్వు ఏది చేసినా అది యోగక్షేమం. యోగము అంటే ఏంటి, లేనిది పొందగలుగుతావు. క్షేమం అంటే ఉన్నది గ్యారంటీగా పోదు. క్షేమం అంటే ఉన్నది పోకుండా ఉండటం. యోగము అంటే లేనిది రావటం. అంచేతే మనం ఏదైనా మనం పొందలేకపోయాం అనుకో ఏమంటాం, యోగం లేదయ్యా రాలేదు. యోగం లేదయ్యా అంటే అర్థం ఏంటి, పొందే అర్హత లేదని. పొందే అర్హత లేకపోవటం అంటూ లేదు. యోగం ఎందుకు లేదు అంటే నీకు దాని మీద తీవ్రమైనటువంటి ఇచ్చ లేదు. క్లియర్? ఆ దాని తర్వాత ఏం చెప్పాను నేను, ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేయటం నేర్చుకోండి. అట్లీస్ట్ ఇన్ ద ఫ్రెండ్స్ ఆఫ్ ఏ కంపెనీ, ఫ్రెండ్స్ కంపెనీలో ఉంటే, బంధువులు కానీ స్నేహితులు కంపెనీలో ఉంటే నువ్వు పూర్తి ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోగలగాలి. నువ్వు ఇచ్చుకోలేను నా ఫ్రెండ్స్ దగ్గర అంటే అర్థం ఏంటో తెలుసా, వాళ్ళు మీ ఫ్రెండ్స్ కారు. ఎందుకు మిమ్మల్ని మీరు మూర్ఖంగా వాళ్ళు నా స్నేహితులు అనుకుంటారు? కానీ ఈనాటి సమాజంలో మీకు దమ్ముందా అందరి దగ్గర ఫ్రీగా ఉండటానికి? అసలు మీ స్నేహితుల దగ్గర అసలు దమ్ము లేదు మీకు. ఎలాంటి సొసైటీ మనం ఏర్పరచుకున్నామో చూసుకోండి. నేను నా స్నేహితుల్ని నమ్మలేనండి. నీ స్నేహితుడు నిన్ను నమ్మడు, నువ్వు అంతే. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరు అంత దూరం. అంటే ఎంత విషస్ సర్కిల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ మనమే తయారు చేసుకున్నాం. అలాగే మరి ఉద్ధరే ఆత్మానం ఆత్మానం, మనమే దీంట్లోంచి బయటపడాలి. ఏ గురువు మిమ్మల్ని బయటపడలేడు, కానీ టెక్నాలజీ చెప్తున్నాడు. ఈ రెండు మాత్రం బాగా గుర్తుంచుకోండి, అభ్యాసము వైరాగ్యము అనైనా గుర్తుంచుకోండి, లేకపోతే నిష్ఠా సబూరి లేకపోతే శ్రద్ధా సబూరి. ఇవి లేకపోతే మాత్రం ఈ మొత్తం అన్ని వేస్తే ఈ లూక్వార్మ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్, వెజిటేషన్ అంటేనే బతుకుతున్నావు. చచ్చిపోవాలనుందా, ఓపిక లేదు. బతకాలనుందా, ఓపిక లేదు. దేనికి ఓపిక ఉందో తెలియదు అసలు. గాలి పీల్చుకోవటానికి కూడా ఓపిక లేదు మీకు. డాక్టర్స్ అడిగితే చెప్తారు మీ లంగ్ వాల్యూమ్ ఎంత ఉండాలో అందులో 10% కూడా మనలో ఎవడం గాలి పీల్చుకోవటం లేదు. గాలి ఎందుకు పీల్చుకుంటున్నాం అంటే మన చేతిలో లేదు కనుక, లేకపోతే మనం ఎంత బద్దకిస్తున్నామంటే గాలి కూడా పీల్చుకోవడం మానేస్తాడు. అది కూడా ఆవిడ పీల్చుకుంటాడు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్, నీ మనసులో ఉన్నటువంటి భావాలు ఎంత ఫ్రీగా నువ్వు చెప్పగలవు అది సాయిని చూసి నేర్చుకోవాలి మనం. నచ్చిన వాడుంటే ఎక్స్ప్రెస్ చేస్తాడు, నచ్చని వాడుంటే కర్ర పెట్టి కూడా కొడతాడు, రాళ్ళు పెట్టి కూడా విసురుతాడు, తంటాడు కూడా. మనం మనకి నచ్చిన వాళ్ళని చాలా బాధ పెడతాం. నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నాయనుకో, దీనికి ఎగ్జాక్ట్ రివర్స్ అవ్వాలి. మీరు ఎక్సెప్ట్ ఇన్ యువర్ జాబ్స్, బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ మీకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆస్క్ దెమ్ టు గెట్ అవుట్. టైం వేస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి మనకి. బంధువులు అంటారు, స్నేహితులు అంటారు, మీకు టైం వేస్ట్ చేస్తూ ఉంటే నా టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు చెప్పలేకపోతే ఇంకా వాళ్ళేం స్నేహితులు, వాళ్ళేం బంధువులు. స్నేహితులు బంధువులు అయితే ఏం చేయాలి, మీకు హెల్ప్ చేయాలి కదా. కాదండి, మా స్నేహితులు చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారండి, నేనేం చేస్తాను, ఏం చేస్తా, ఏం చేయాలి. ఇఫ్ యు ఆర్ ఏ సాయి భక్త, ఒకసారి మీరు ఇటుక తీసుకుని కొట్టబోయారనుకోండి, గ్యారంటీగా రెండో రోజు వాడు మీ ఇంటికి రాడు. కొట్టకండి, మళ్ళీ అనవసరంగా చికాకులు వస్తాయి. కొట్టినట్టు నటించండి. సాయి కూడా కొట్టినట్టు ఎక్కడా లేదు, విసిరాడు అంతే. అంచేత ఆ ఓపెన్నెస్, ఆ ఎక్స్ప్రెషన్, ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వస్తేనే ఈనాడు ఉన్నటువంటి అనేక రోగాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. మోకాళ్ళ నొప్పులు సప్రెస్డ్ ఎమోషన్స్ వల్ల వస్తాయి. అందుకే పెద్దవాళ్ళు అవుతూ ఉన్న కొద్దీ మోకాళ్ళ నొప్పులు పెరుగుతూ ఉంటాయి. మేము ఏం మందులు వేసుకోవాలి మాస్టర్ అంటే, నువ్వు ఏం మందులు వేసుకున్నా దానికి ఏం ఉపయోగం లేదు, కానీ నీ లోపల ఉన్నటువంటి భావాన్ని నువ్వు స్పష్టంగా చెప్పేయగలిగితే. అందుకే చూడండి, అత్తలు వాళ్ళు తిట్టగలిగేటటువంటి అత్తలు దీర్ఘజీవులుగాను హెల్దీగానే ఉంటారు. మీరు చూశారో లేదో మీరు అబ్జర్వ్ చేయండి, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగేవాళ్ళు అత్తలంటే అత్తలనే కాదు, ఎవడైనా అందరు మళ్ళీ అనవసరంగా దాని మీద పడకండి, బాగుంటారు ఒకే వర్గం మీద పడుతున్నారు అని. బీ ఎక్స్ప్రెసివ్, అది నేర్చుకోండి. సప్రెస్డ్ ఎమోషన్స్ దయచేసి ఉంచుకోవద్దు. 90% ఆఫ్ అవర్ డిసీజెస్ దాంతో పోతాయి, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు దాంతో పోతాయి. లేదండి నాకేం లేదండి, నీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే గ్యారంటీగా సప్రెస్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. లేవు అనే మాట అనుకో, ఎక్కడ సప్రెస్ చేసుకున్నావో చూసుకో నువ్వు. ఆస్కమా ఒకటి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సప్రెస్డ్ ఎమోషన్స్ అంటాం కదా, గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్. అన్నిటికంటే చాలా పెద్ద తమాషా ఏంటి అంటే, ఆస్కమా అని మోడర్న్ సైకాలజిస్ట్ ఓ పర్టికులర్ ఇన్సిడెంట్కి తీసుకెళ్ళి లొకేట్ చేయగలుగుతున్నారు. చిన్నప్పుడు ఎప్పుడో ఒక చోట ఏదో పర్టికులర్ ఎమోషన్ సప్రెస్ అయిపోతుంది, అదే టైం పీరియడ్కి వీడికి ఆస్మా రికర్ అవుతూ ఉంటుంది. వీడే ఉంటాడు, వెదర్ వల్ల వచ్చిందండి నాకు, చలిగాలి పట్టకపోవటం వల్ల ఎవ్రీ వింటర్ వస్తూ ఉండే, ఇంకోటి ఎవ్రీ సమ్మర్ నాకు వస్తూ ఉంటుంది, ఇంకోటేమో నాకు సముద్ర పొడ్డును వస్తే వస్తుందండి. కానీ అసలు కారణం సముద్ర పొడ్డు కాదు, వింటర్ కాదు, అది కాదు. అసలు కారణం ఏంటి అంటే ఆ సంఘటన అప్పుడు జరిగింది. అంత బాగా యు ఆర్ చోక్డ్ అనమాట, నీ ఎమోషన్ ఎక్స్ప్రెస్ కానివ్వకుండా ఆపేయటం వల్ల అనుకుంటూ ఉంటాం. ఇంకా ఆన్సర్ ఏంటి, నీకు ఏ ఇమోషన్ సప్రెస్ అయిందో తెలియలేదు కనుక గివ్ వెంట్ టు ఆల్ ఇమోషన్స్. నీకు లోపల ఏ ఇమోషన్ సప్రెస్, ఆనందంగా ఉంటే ఆనందంగా ఉండండి, దుఃఖంగా ఉంటే దుఃఖంగా ఉండండి. ఈ అవధూత చరిత్రలో మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇది. అవధూతల చరిత్ర చదువుతూ ఉంటే వాడు ఏమీ లేదు గబుక్కుని ఏడ్చేయటం మొదలెట్టేస్తాడు. ఎందుకు ఏడ్చేస్తున్నాడు అంటే అక్కడ ఉన్న ఆడియన్స్లో ఎవరికో బాధ వచ్చింది, అది వీడికి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు ఆ బాధ ఏంటో. చదివారు అవధూత చరిత్రలో ఇది, ముఖ్యంగా సాయి యొక్క జీవితంలో ఒకరోజు ఈయన పడుకుని దత్త జయించినాడు. పుట్టి నొప్పులు అంత బాధపడతాడు. ఎక్కడో సమ్వన్ వాజ్ హ్యావింగ్ దట్ ఫీలింగ్, ఆ సాయితో ఎంత ఐడెంటిఫై అయిపోయాడంటే ఆ బాధ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోగలిగాడు సాయి. సాయి ట్రాన్స్ఫర్ చేసుకోలేడు అందరికి గుర్తుంచుకోండి, మీరు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. సాయికే కనుక ట్రాన్స్ఫర్ చేసేసుకుని మీ బాధను అనుభవించేటటువంటి శక్తి ఉంటే ఖచ్చితంగా ఆయన మన బదులు మన బాధలన్నీ ఖచ్చితంగా అనుభవించేవాడు, అది నా నమ్మకం. ఆయన ప్రేమ అంత గొప్పది. కానీ మీ ప్రేమ అంత గొప్పదై ఉంటే తప్ప ఆయన అనుభవించలేడు. ఇదంతా ఇచ్చుకుందమ్మో ఆయన. అంచేత నీకు సాయి మీద అంత భక్తి ఉంటే ఖచ్చితంగా నీ బాధలన్నీ సాయి మీద ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ట్రాన్స్ఫర్ అయిపోతే సాయి ఏం బాధపడ్డు, సాయి శరీరం ఆ బాధ పడుతుంది, తర్వాత మీ బాధ పోతుంది, సాయి బాధ కూడా పోతుంది. ఇదంతా ఏ హెడ్డింగ్లో చెప్తున్నానో అర్థమైంది కదా. ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. మనం ఎక్స్ప్రెస్ చేయం, అట్లీస్ట్ ఇన్ ద సర్కిల్ ఆఫ్ ద ఫ్యామిలీ. కానీ ఇప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో బీ కేర్ఫుల్. నాకు ఎవరి మీద నమ్మకం లేదు, మీరు ఎవరిని నమ్మకండి. మరి హౌ షుడ్ ఐ ఎక్స్ప్రెస్? డ్యాన్స్ ఇన్ ద రూమ్, క్లోజ్ ద డోర్స్ అండ్ డ్యాన్స్. కోపం వచ్చింది, క్లోజ్ ద రూమ్ అండ్ బీట్. ఎవరిని కొడతారు? ఓ తలడాను పట్టుకుని కొట్టండి. తలడా మీద ఎవరిని సూపర్ ఇంపోజ్ చేసుకోవాలి? మీ బాస్ను. మీకు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళని, ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళని. అండ్ అక్కడ మళ్ళీ నటించకండి. మీరు నటించారనుకోండి అక్కడ కూడా, ఇంకా మనమంత మూర్ఖులు ఎవరు ఉండరు అక్కడ. అది సూపర్ సపరేషన్ అవుతుంది. అది సపరేషన్ ఎందుకు అవుతుందో అర్థమైందా? నువ్వు క్లోజ్డ్ క్వార్టర్స్లో నీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ మీద ఆ కోపాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉన్నావు అంటేనే నీ జీవితంలో సపరేషన్ యొక్క పరాకాష్ఠ ఏ స్థితికి వెళ్ళిపోయిందో ఊహించుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ సపరేట్. దానికి ఏకైక విధానం ఏంటి అంటే కీర్తన భజన. సపరేషన్స్ని తీసివేయటానికి దానికంటే మించినటువంటి, అక్కడ కూడా సపరేషన్. ఏమన్నా మీరు భజన మనస్ఫూర్తిగా చేయలేరు, చప్పట్లు మనస్ఫూర్తిగా కొట్టలేరు. ఇది చప్పట్లేదు, నాకే వినిపించటం లేదు. భజన చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టి టాప్ లేపేయండి. లేపితే ఏమవుతుంది? అది పెద్ద ప్రాణాయామం అయిపోతుంది. నీ అంతటి నువ్వు ప్రాణాయామం కరెక్ట్గా చేయలేవు. ప్రాణాయామం అంటే కాదు, ప్రాణాన్ని ఎమించటం. ప్రాణశక్తి అంటే ఏంటి? ఎన్థూజియాజం, ఎమోషన్. ప్రాణం ఉంటే ఉత్సాహం ఉంటుంది, ప్రాణం లేకపోతే నిరుత్సాహం. ప్రాణం అంటే చైతన్యం. ప్రాణశక్తి ఎక్కువైన కొద్దీ నీలో చైతన్యం పెరుగుతుంది. అంటే జపం చేస్తున్నప్పుడు, భజన చేస్తున్నప్పుడు, జపం కాదు భజన చేస్తున్నప్పుడు, కీర్తన చేస్తున్నప్పుడు నీలో ఉత్సాహం రాలేదనుకోండి, నీకు లేచి డ్యాన్స్ చెయ్యాలి అనిపించలేదనుకోండి, అసలు అది కీర్తనే కాదు, అది భజనే కాదు. ఎంత సిగ్గుపడతారు మీరు. నేను చాలామందిని లేచి కాస్త డ్యాన్స్ చేయండి అంటాను. చేయలేదనుకోండి, పోనీ ఇంటి దగ్గర గదిలో ఒంటరిగా మీరు టేప్ పెట్టుకుని డ్యాన్స్ చేయండి, రిజల్ట్ చూడండి ఎలా ఉంటుంది. ముఖ్యంగా ఈ చప్పట్లు కొడుతున్నప్పుడు, ఇది ప్రాణాయామం యొక్క రిచువల్. మీకు యోగ విద్య గురించి తర్వాత ఎప్పుడైనా మనం పతంజలి యోగ సూత్రాలలో శరీర నిర్మాణంలో వాయుతత్వం యొక్క కర్మేంద్రియాన్ని చేతులు అని చెప్తుంది యోగశాస్త్రం. అగ్నితత్వం యొక్క కర్మేంద్రియము కాళ్ళు. వాయుతత్వం యొక్క కర్మేంద్రియము చేతులు. అంచేత నువ్వు చేతులతో చప్పట్లు కొడుతూ ఉంటే ఏ తత్వాన్ని ఉపయోగించుకుంటున్నావు? ఇది అర్థమైందా అందరికీ? చేతులు అంటే వాయువు అని గుర్తుంచుకోండి. ఆ సైన్స్, ఆ టెక్నాలజీ మనం తర్వాత నేర్చుకుందాం. ముందు ఈ ప్రిన్సిపల్ అర్థం చేసుకోండి. ఇంకేత ఎప్పుడైతే నువ్వు చప్పట్లు కొట్టడం మొదలెడతావో నీలో ఏ మాత్రము అగ్ని ఉన్నా ఆ అగ్ని ఏమవుతుంది? చల్లారుతుందా? పైకి లేస్తుందా? అగ్నితత్వం యొక్క కర్మేంద్రియం ఏంటి? అంచేత నువ్వు చప్పట్లు కొడుతూ ఉంటే ఖచ్చితంగా నువ్వు లేచి డ్యాన్స్ చేయలేకపోయావు అనుకో, నీలో ప్రాణం లేదు. మరి ఉందండి, మేము బతికే ఉన్నాంగా. యు ఆర్ వెజిటేటింగ్, కోమాలో ఉన్నవాడివి. అంచేత ఎప్పుడైతే నువ్వు రిథమికల్గా చేతులతో కొట్టగలవో భజనలో, ఆటోమేటిక్గా మీలో ప్రాణశక్తి డెవలప్ అవుతే ఏం చేయాలి? మీరు డ్యాన్స్ చేయగలగాలి. నేను చాలాసార్లు 80 ఏళ్ల వాళ్ళని డ్యాన్స్ చేయటం చూశాను నేను. కారణం ఏంటంటే ఆ ఏజ్కి వచ్చేసరికల్లా సప్రెషన్స్ పోతాయి. అంచేతే వాళ్ళని మనం చాదస్తాం, విసుక్కుంటూ ఉంటాడు వీడు, వాడు కరెక్ట్. అంచేతే ఆ విసుక్కునేవాళ్ళు, ఆ చాదస్తంగా ఉన్నవాళ్ళ లాంజివిటీ పెరుగుతుంది. మీరు చూశారో లేదో, చూశారో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లైఫ్, ఎందుకంటే దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దెమ్ సెల్వ్స్. చిన్నవాళ్ళని డ్యాన్స్ చేయమంటే చేయడమ్మా, అసలు వీళ్ళు ముసలాళ్ళు డ్యాన్స్ చేయమంటే చేస్తున్నారు. అంచేత వాళ్ళే యువకులు. ఎక్స్ప్రెషన్, ఇదంతా సాయి చరిత్రలో మీరు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. హిజ్ లైఫ్ ఈజ్ అవర్ మెసేజ్. ఆయన జీవితం నుంచి ఉదాహరణ తీసుకుని చెప్తున్నావు. ఆయన కాళ్ళకి గజ్జలు కట్టుకుని రాత్రల్లా డ్యాన్స్ చేసేవట. మరి నువ్వు డ్యాన్స్ చేయాలి. నువ్వు కరెక్ట్గా ఫ్లోలో డ్యాన్స్ చేయటం మొదలెడితే అసలు ఎంత రిలీఫ్ వచ్చేస్తుందో మీకు. కానీ మీరు డ్యాన్స్ చేయటం మొదలెట్టి పక్కవాడు చూస్తున్నాడు, నేను నడుస్తూ ఉంటే వాడికి ఇంకాస్త ఇంకాస్త ఎమోషన్ ఎక్కువ, సప్రెషన్ ఎక్కువ అవుతుంది. అంతేత ఈ మూడో పాయింట్ అర్థమైందా మీకు? ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, అది నేర్చుకోండి. స్నేహితుల దగ్గర మీకు నచ్చలేదు నచ్చలేదు అని చెప్పటం నేర్చుకోండి. ఎంత మొహమాట పడిపోతావు. వాడు ఏమైనా అనుకుంటే మాత్రం అనుకునే స్నేహితుడు నీకు వద్దాయా బాబు? వాడు నీకు దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే వాడు ఏమనుకుంటాడో అంటూ నువ్వు జీవించటం మొదలెట్టే అనుకో, సప్రెషన్స్ ఎక్కువ. దాని తర్వాత ఏం చెప్పాను? డైరెక్షన్, దిశ తెలియాలి మీకు. ఆ దిశను ఒక మనిషికే కాదు, జంతువులకు కూడా ఉన్నాయి. అందులో జంతువులకి ఉన్నటువంటి దిశా జ్ఞానము మనకి లేదు. ఆర్నిథాలజిస్ట్ అంటే పశుపక్షాదుల జీవితాన్ని టెస్ట్ చేసేవాళ్ళు ఏం చేశారు అంటే, ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే ఉండేటటువంటి పక్షిని తీసుకెళ్ళి ప్లేన్లో ఎక్కడో సమ్ 3000 or 5000 kilometers అవే వదిలేశారు దాన్ని పక్షిని. వచ్చేసింది మళ్ళా అది. కుక్కలు అవి కూడా అలాగే వచ్చేస్తూ ఉంటాయని మీకు తెలుసు కదా. కానీ నేను ఎన్నిసార్లు శంబాళ సంపర్క కేంద్రానికి వచ్చాను, నా అంతటి నేను ఎవరిని అడగకుండా రాలేను. మనకేంటి ఇంత టెక్నాలజీ అది డెవలప్ అయింది, పశుపక్షాదులకి పేర్లు తెలుసా, ఊరి పేరు తెలుసా, ఎలా వెళ్ళిపోతున్నాయి, మైగ్రేట్ అవుతూ ఉంటాయి తెలుసా. వింటర్లో అన్ని ఓ చోటికి, సమ్మర్లో అన్ని ఓ చోటికి, గ్రూప్ గ్రూప్ గ్రూప్గా. హౌ డూ యూ నీడ్ టు గో టు దట్ ప్లేస్? దిశ, డైరెక్షన్ ఓరియంటేషన్. మనకి ఆ డైరెక్షన్ ఓరియంటేషన్ చాలా స్పష్టంగా తెలియాలి. మనం ఏ దిశలో వెళ్తున్నాము? ఉత్తర దిశలో వెళ్తున్నామా, తూర్పు దిశలో వెళ్తున్నామా? ఆ దిశల కోసమే, ఆ దిశల్ని తెలియటం కోసమే నేను మీతో చెప్తాను ఆ 12 ఇటికలు, 5 దీపాలు, 5 అగరుత్తులు వెలిగించుకోండి. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ జీవితంలో ఆ దిశని ఎలా పట్టుకోవాలో చెప్తాను. స్టెథోస్కోప్ కొనుక్కున్న రోజే డాక్టర్ అవడు. స్టెథోస్కోప్ను ఉపయోగించుకోవటానికి వాడు స్టెథోస్కోప్ కొన్న రోజు నుంచి ఎన్నేళ్ళు ఆగాలి? మినిమం. దాని తర్వాత కూడా వాడు ఎక్స్పర్ట్ అవ్వడు. చాలామంది డాక్టర్స్ నేను చూశాను, వాళ్ళు నాతో చాలా ఓపెన్గా చెప్తారు, మేము ఉత్తిని పెట్టుకు చూస్తామండి, మాకేం తెలియదండి అని. చాలా ఆనెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. వాళ్ళంత ఆనెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాక వాళ్ళ పేర్లు నేను చెప్పాను అనుకోండి, తప్పు కదా? ఇంకా చెప్పను నేను. ఇక్కడ కూడా నేను చాలాసార్లు చెప్పే చాలా విషయాలు ఇక్కడ కూడా ఇప్పుడు చెప్తున్నావు కూడా. నేను చాలా కొద్ది మందికి డైరెక్ట్గా హింట్ ఇచ్చే చెప్తున్నాను నేను, కానీ వాళ్ళ పేర్లు నేను చెప్పాను కదా. అంతేత వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలీదు. ఇది సాయి జీవిత విధానంలో ఆయన నేర్పినటువంటి ట్రిక్. సాయి ఏదో చెప్తూ ఉంటాడు, ఎవడికి తెలుస్తుంది అది? ఆవిడికి చెప్తున్నాడో వాడికే తెలుస్తుంది, మిగతా వాళ్ళందరికీ అదొక కథలాగుంటుంది, ఒక ఇన్సిడెంట్ లాగుంటుంది. అంచేత ఏదైనా ఒక విషయం మనం చెప్పదలుచుకున్నప్పుడు ఎవరికైనా నువ్వు పేరు పెట్టి వాళ్ళని నలుగురిలో నిలదీసి అని చెప్ప కల్లయించి అంటే వాళ్ళు చేసే తప్పులు మనం చేస్తూ ఉంటాం, మన తప్పులు వాడికి కనిపిస్తూ ఉంటాయి, వాడి తప్పులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంచేత ఇది ఇలా జరుగుతోంది. ఈ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అనే దాంట్లోంచి ఇంకొక ఆస్పెక్ట్ చెప్తున్నాను నేను మీకు. మీకు నచ్చని విషయాలు ఏదైనా ఉన్నాయనుకోండి, ఒక కథలాగా చెప్పేయండి. ఎవరి గురించి చెప్తున్నావు వాడికి అర్థమైపోతుంది వాడి గురించి చెప్తున్నావు అని, కానీ మిగతా వాళ్ళందరికీ ఓ ఇన్సిడెంట్ చెప్తున్నావు అనుకుంటా. అందుకనే వాటిని లీలా అంటాం మనం. ఎక్సెప్ట్ ద వన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్, మిగతా వాళ్ళు ఎవరికీ ఆ లీలకి అర్థం లేదు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నావు, వీడు బాల్ వేస్తూ ఉంటాడు, వాడు బ్యాట్ పెట్టి కొడుతూ ఉంటాడు, ఇన్వాల్వ్మెంట్ ఎవరు? వాళ్ళిద్దరే కదా. మిగతా వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. అలాగే ఈ మాటలు కూడా ఎలా ఉండాలంటే ఇద్దరి మధ్య డైలాగ్, అది అందుకే దాన్ని డైలాగ్ అంటాం. ఇద్దరి మధ్య జరుగుతుంది అది, మిగతా వాళ్ళందరూ లీల. దే అప్రిషియేట్ ద గేమ్. కానీ పాయింట్స్ ట్రై టు అప్లై దెమ్. ఆ సాయి చరిత్రలో మీరు చదవండి ప్రతిరోజు సాయి చరిత్ర. ఈ పాయింట్స్ మీకు అలాగ పుస్తకాల నుంచి బయటకు వచ్చి ఇగో ఈ సంఘటన దాని గురించి చెప్తోంది. ఖచ్చితంగా సాయి చరిత్రలో ప్రతి సంఘటనలో రెండు విషయాలు కనిపించాలి మీకు. ఒకటి ఏం కనిపించాలి? శ్రద్ధ. రెండవది ఏం కనిపించాలి? ఇది మాత్రం ప్రతి ఇన్సిడెంట్లోనూ ఉంటుంది. శ్రద్ధ అంటే ఏంటి? గోల్ ఓరియంటేషన్. ఇది కావాలి నాకు. మన జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, ఇది కావాలి నాకు అనేటటువంటి రియల్ తపన ఉన్నదా మీకు? వస్తే బాగుంటుంది, రాకపోతే ఇంకా మేము జీవించలేము అని మీకు ఏమైనా అనిపిస్తుందా? అందువల్ల మన లైఫ్ ఇలా ఉన్నాయి. ఇది లేకపోతే నేను జీవించలేను అనేటటువంటి ఒక మంట రావాలి. మంట ఎప్పుడు వస్తుంది మీకు? అది లేకపోతే జీవించలేము అనేటటువంటి ఫీలింగ్ మీకు రియల్గా వస్తే. ఆ రియల్గా ఎప్పుడు వస్తుందో తెలుసా? అది మీ ఉద్దేశం అయి ఉండాలి, సమాజం యొక్క ఉద్దేశం అయి ఉండకూడదు. మీకు మీ ఉద్దేశాలు ఏం లేవు, సమాజం యొక్క ఉద్దేశాలు ఉన్నాయి. సమాజంలో డబ్బు కావాలి కనుక డబ్బు వస్తే బాగుండు, సమాజంలో చదువుకోవాలి కనుక చదువుకోకపోతే బాగుండదు కనుక చదువుకుంటాం, సమాజంలో పెళ్లి చేసుకోవాలి కనుక పెళ్లి చేసుకో, సమాజంలో కలిసి ఉండాలి కనుక కలిసి ఉండాలి. మీ లిట్మస్ టెస్ట్ అంటే మీ టెస్టింగ్ రాడ్, కొలబద్ద ఏమిటి అంటే సమాజం. ఆలోచించుకోండి, మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలలో మీ కోరికకి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారా, సమాజానికి ప్రాముఖ్యత ఇస్తున్నారా? చూసుకోండి దేనికి ఇస్తున్నారు. సమాజానికి ప్రాముఖ్యత ఇచ్చి మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు గ్యారంటీగా అంత సక్సెస్ఫుల్ కావు. ఎందుకు అవుతాయి అంటే ఆ మాత్రము ఓరియంటేషన్ ఉన్నవాళ్ళు కూడా లేని వాళ్ళల్లో మీరు కంపీట్ చేస్తున్నారు కనుక. ఆవుద వృక్షమే మహావృక్షం అన్నట్టు. ఇంకా ఏ వృక్షాలు లేవనుకోండి, అదే మహావృక్షం. మీకు ఈ మాత్రం కోరికలు కూడా ఎందుకు తీరుతున్నాయంటే మీ డిజైర్ యొక్క ఇంటెన్సిటీ వల్ల తీరటంలే. ఆ మాత్రము డిజైర్ ఉన్నవాళ్ళు కూడా ఎవడు లేడు. ఇట్ ఈజ్ రివర్స్ గేర్. మీరు మార్చుకోవాలి దాన్ని. అందుకని సాయిని ఆయన గురువు ఏం చేశాడు? తల్లకిందరుగా వెళ్ళాడు తీసేట. తల్లకిందరుగా వెళ్ళాడు తీశాడో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం తల్లకిందరుగా ఆలోచించాలి. మీరు మాత్రం సమాజం ఎలా ఆలోచిస్తుందో అలాగో ఆలోచిస్తూ నేను సాయి తత్వాన్ని అర్థం చేసుకుంటాను, నేను నా కోరికల్ని తీర్చుకుంటాను, జరగదు. ఖచ్చితంగా మీరు శీర్షాసనం వేయాల్సిందే. ఊర్ధ్వమూల మదశాకం భగవద్గీతలో కూడా తలకిందుల చెట్టు ఉదాహరణ ఇస్తాడు. సమాజంలాగా ఆలోచిస్తూ సమాజంలో నీ కోరికలు తీరాలి అంటే తీరవు. డోంట్ ట్రై అన్ ఇంపాసిబుల్ థింగ్. ఎవడు అవుతే గొప్పవాడు అవుతున్నాడో వాడు ఖచ్చితంగా సమాజాన్ని పట్టించుకోవటం లేదు. దానికి పెద్ద ఉదాహరణ మినిస్టర్స్. నువ్వు ఏమైనా అనుకో వాడి గురించి, పేపర్లో ఏవైనా స్టేట్మెంట్స్ ఇచ్చేసుకో, వాడు విండేవాడు, వాడు ఏమనుకున్నాడో అదే చేస్తాడు. మినిస్టర్ అవుతున్నాడు, తప్పే ఉంది. నీకు అది చేత కావటం లేదు. వాడేమనుకుంటాడో వీడేమనుకుంటున్నాడో అని ఏడుకు తప్ప, నీకు అది కావాలేం లేదు. పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు చాలా తమాషా. అది ఆ సామెత ఉంది కదా, దాని కోపం ఎందుకు వచ్చింది అంటే మొగుడు కుట్టినందు కట్ట అంటే తోటికోడలు చూసుకుని ఉండకపోతే చిత కొట్టేసినా పదాలే. ఆ సైకాలజీ నుంచి బయటపడండి. మీరు సైకాలజీ చాలా భయంకరమైనటువంటి సైకాలజీ. ఇథిక్స్ అంటాం, సమాజ శాస్త్రం అంటాం, నీతి శాస్త్రం అంటాం, తప్పంటే అది. సమాజంలో మనం బతకాలి అంటే ఆ మాత్రం వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, అంతే మినిమం. ఈ సైంటిస్టులు సమాజం అంతా వాళ్ళని చూసి నవ్వుతుంది మొదట్లో. ముఖ్యంగా ఏరోప్లేన్ గురించి ఆ ఎగ్జాంపుల్స్ ఇస్తారు వాళ్ళు. 15th సెంచురీ నుంచి మొదలెట్టిన అందరూ నవ్వేవాళ్లే, మనిషి ఏంటి ఎగరటం ఏంటి అని. 1902లో కూడా నవ్విన వాళ్లే. రైట్ బ్రదర్స్ వచ్చాక ఒక్క నిమిషం పాటు వాళ్ళు ఎగరగలిగితే అప్పుడు సమాజం ఒప్పుకుంది ఆ ఎగరొచ్చు అని. ఎగరొచ్చు అన్నాక ఇప్పుడు మంచు ఉందిరా బాబు, ఏం చెప్తున్నాను నేను తెలుసా, ఉదాహరణ ఇవ్వబోతున్నాను. మీరు టీవీని కూడా చూడరు. 3 రోజుల నుంచి ఫ్లైట్స్ క్యాన్సిల్ ఢిల్లీలో. అందరూ ఏడుపులు ఏడ్చేవాళ్ళే. ఎందుకు కొన్నారా ఫ్లైట్ టికెట్? 3 ఏసీ 2 ఏసీ కంటే చీప్ అండి అది. అంటే నువ్వు ఏసీ ఎందుకు కొన్నావు, ఫ్లైట్ ఎందుకు కొన్నావు అంటే ఫ్లైట్లో వెళ్ళాలని కాదు, నువ్వు చీప్తో బిహేవ్ చేసావు. ఫ్లైట్లో ఎప్పుడు వెళ్ళాలి నువ్వు? అర్జెన్సీ ఉంటే, ఇఫ్ యు ఆర్ సో అర్జెంట్. కారులో ఎప్పుడు వెళ్ళాలి? నడిచి వెళ్ళటానికి నీకు టైం లేకపోతే. నువ్వు లగ్జరీ కోసం కారు కొనుక్కున్నాక ఇట్ హ్యాజ్ నో వాల్యూ. నాకు బాగా గుర్తు మా తాతగారు చెప్తూ ఉండేవారు, పూర్వకాలం తెలుగు పండితులు అదేదో వేసుకునేవారు. ఏంటది? కండువా అని ఉత్తరీయం వేసుకునేవారట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు పూర్వకాలంలో డబ్బు ఉన్నంత మాత్రాన నువ్వు అది వేసుకోవటానికి వీల్లేదు, నీకు అర్హత ఉండాలి. అర్హత అంటే నీడ్. ఒక కలెక్టర్కి కారు ఎందుకు కావాలి అంటే హీ డజంట్ హ్యావ్ ఎ టైం. నీకెందుకయ్యా కారు? సినిమాకి వెళ్ళటానికండి. అంచేత రాబోయేటటువంటి రోజులలో నీడ్ ఓరియంటెడ్ లగ్జరీస్ ఉంటాయి తప్ప లగ్జరీస్ ఉండకూడదు. దానికి భగవద్గీత 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగము అని చెప్తాడు. సాయి చరిత్ర దీన్ని నీడ్ ఓరియంటేషన్ని చాలా బాగా చూపిస్తుంది. పల్లకి వద్దు అంటాడు, ద్వారకా మా నేలని బాగు చేస్తాను వద్దు అంటాడు. చూశారా అది? సరే, ఎందుకంటే నాకు అవసరం లేదయ్యా అది. ఇప్పుడు పక్కింటి వాడు మార్బుల్ స్టోన్ ప్రేయించుకున్నాడు కనుక నీకు అవసరం ఉన్నా లేదా అప్పు చేసి మార్బుల్ స్టోన్, అప్పు చేసి కాదు అసలు. నీవు కోటీశ్వరుడైనా నీకు అవసరం లేకపోతే మార్బుల్ స్టోన్ వాడకూడదు. మార్బుల్ స్టోన్ ఎప్పుడు వాడాలి? దేనికి వాడాలి? గ్రనైట్ ఎప్పుడు వాడాలి? ఎందుకు వాడాలి? అందరూ వాడుతున్నారండి. మరి నువ్వు ఎందుకు వాడుతున్నావు? ఐ కెన్ ఎఫోర్డ్ ఇట్. యూ కెన్ ఎఫోర్డ్ ఏ హార్ట్ ఆపరేషన్, చేయించేసుకోండి. చేయించుకోకుండా కోటీశ్వరుడు అండి. ఐ కెన్ ఎఫోర్డ్ ఇట్ అండి. కావాలంటే 10 ఆపరేషన్స్ చేయించుకోగలండి, చేయించుకో. అది సాయి చరిత్ర చెప్తుంది. అన్వాంటెడ్ లగ్జరీ, డోంట్ గో ఫర్ ఇట్. ఈజ్ ఇట్ నెసరీ? అది మళ్ళా నీకు తెలియాలి. పక్కించే పక్క వాళ్ళు ఒప్పుకున్నారా లేదా మళ్ళా ఆ మూర్ఖత్వంలో తెలకండి. యువర్ నీడ్ యూ నో ఇట్. ఇంతట గబుక్కుని మనం ఏదైనా పక్కింట్లో ఉంది కదా, వాళ్ళు కొన్నారు కదా, వీళ్ళు కొన్నారు కదా, డోంట్ బై. వెన్ షుడ్ యూ బై? ఇఫ్ యూ నీడ్ ఇట్. ఇఫ్ యూ డోంట్ నీడ్ ఇట్. అదేదో సినిమాలో చూశాను, వాళ్ళ అమ్మమ్మను అవన్ను టీవీ చూస్తావా నాయనమ్మ, అమ్మమ్మ అను నాయనమ్మ కాదు, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మ వాడవుడు. నాకంటే వీడు గొప్పవాడు, ఐస్ మీద కూర్చుని స్టాంప్ అది వాట అందులో
మీరు అదంతా సినిమాలు చూస్తే కానీ మీకు ఎగ్జాంపుల్స్ అర్థం కావు. ఖచ్చితంగా ఐ ఎంజాయ్ మూవీ, వై షుడ్ యూ నాట్ ఎంజాయ్? స్పిరిచువలిజం అంటే సినిమా చూడకూడదని ఉందా ఎక్కడైనా? నాకే అభ్యంతరం, నేను చూస్తా, చూసి చెప్తున్నా కూడా కదా. అక్కడ ఏం చేస్తాడంటే, వాడు పక్కింట్లో టీవీ చూపిస్తాడు ఈవిడికి. నువ్వు టీవీ ఏం కొనుక్కోక్కర్లే, ఇంకా మీరు కాస్త పక్కింట్లో అయితే ఇరుగు పొరుగు కనుక ఆ సీరియల్ టైంకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఆ వెళ్ళినందుకు మీరు ఫ్లాస్క్లో టీ పోసుకుని వెళ్ళారనుకోండి, వాడు ఆనందిస్తాడు, అమ్మాయి వీడు టీవీ చూడటానికి గుర్తిని చూడటం రాలేదు, నాకు టీవీ ఇస్తున్నాడని. మీకు సుఖం, వాళ్ళకి సుఖం, అలా చేయమని నేను చెప్పటంలే. భావం అర్థమైందా? మెనీ థింగ్స్ విచ్ వీ హ్యావ్ ఆర్ అన్నెసరీ. సాయి చరిత్ర ఏం చెప్తుంది అంటే, డి యూ నీడ్ ఇట్ హ్యావ్ ఇట్, నీకు అక్కర్లేదా వద్దు నీకది. సాయి చరిత్ర మీరు ఈసారి చదువుతున్నప్పుడు జాగ్రత్తగా ఈ యాంగిల్లో చూడండి, ఏది ఆయనకు వద్దో అవసరం లేదు. అది కనుక వాళ్ళ భక్తులు చేయటానికి ట్రై చేస్తే ఏం చేశాడు, చావుగొట్టి జీవనం ఇచ్చాడు వాళ్ళని, ఒప్పుకోలే. కానీ అవసరమైనది ఒప్పుకున్నాడు. చివరి చివరిలో పల్లకి ఊరేగింపుకి ఆయన ఒప్పుకున్నాడు. చివరి చివరిలో అప్పుడు కూడా ఆయన ఎక్కలే, ఆయన ఎప్పుడూ పల్లకి ఎక్కలే. దేన్ని పెట్టాడు, నేను పాదాన్ని పెట్టి చెప్పు పాదుకాన్ని పెట్టి. ఇక్కడ మీరు తినకపోతే మన తృప్తి లేదు మాస్టర్, అరే నాయన నాకు డయాబెటీస్ రా, మా తృప్తి కోసం తినండి సార్ అంటే నువ్వేమంటున్నావు? మీకు అర్థమైందా మీ తృప్తి ఏంటో? మీరు మమ్మల్ని చాలా హింసిస్తున్నారు మాస్టర్, ఈ విధంగా అయినా మీరు పొండి. మీ సబ్ కాన్షియస్ అది అంతే కదా, అది అనారోగ్యకరమైంది అని చెప్తే మీ తృప్తి కోసం అంటే ఏంటి? అక్కడ గురువులు కూడా అలాంటి వాళ్ళే, వీడికి తినాలని ఉంటుంది పాపం, వాడి తృప్తి కోసం వీడిందుకయ్యా తింటావు. వి హీ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్, నీ తృప్తి కాదయ్యా, నా గోల్ ముఖ్యమని. మరి అదే కదా నేను రివోల్ట్ చేయమని చెప్తున్నా, నేను చెప్తుంది అదే కదా. ఆ రివోల్ట్ చేయలేని వాడు స్పిరిచువల్ లైన్లోకి రాలేడమ్మా. అందుకే అసిధారా వ్రతం అంటాడు, కత్తి మీద సామె అంటాడు. గురువు తృప్తి కోసం వీళ్ళు జీవించాలి తప్ప, వీళ్ళ తృప్తి కోసం గురువు తిండి తింటాం మొదలెడితే. ఇవన్నీ సాయి చరిత్రలో గ్లేరింగ్గా మీ ముందుకు వస్తాయి. అలా చదవండి, సాయి చరిత్ర చదువుతున్నప్పుడు ఇవంతా కూడా మీ లైఫ్లోకి రావాలి. శ్రద్ధ సబూరి, శ్రద్ధ సబూరినే వైరాగ్యము అభ్యాసం అని కూడా అంటాం. తర్వాత ఏం చెప్పాను, ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఉంది, అది ఈ క్షణం నుంచి నేర్చుకోండి. మీకు నచ్చంది ఏదైనా జరుగుతూ ఉంటే నచ్చలేదు అని చెప్పండి, అది అలా జరగాలి అనేది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు నీ మాట వినలేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. మళ్ళీ అక్కడ నువ్వు కనుక మాట వినలేదని లోపల గ్రడ్జ్ పెట్టుకుందాం అనుకో, అది పెద్ద సపరేషన్ అయిపోతుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ యూ మీకు కష్టాలు తెస్తుంది. అంటే ఆ ఓరియంటేషన్ ఎక్స్ప్రెస్ చేసి వింటే ఓకే, వినకపోతే. సాయి చరిత్రలో ఎక్కడొస్తుంది ఆ సంఘటన మీకు? ఒకడు వచ్చి నేను సాయిని గురువు అంటాడు, రోహిల్లాయ పేరు ఉన్నాడు కదా ఒకడు, వాడు వచ్చి ఏమంటాడు, నేను సాయికి గురువుని అంటాడు. సాయి ఏమైనా అన్నాడా? నువ్వు నా గురువే అన్నాడు. గురువే అన్నాక ఎలా ప్రవర్తించాడు? శిష్యుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాడు, ఏమీ నటించలే. అంచేత ఆయనకి రోగాలు ఏం రావు. ఇక్కడ సాయి అలా ప్రవర్తించాడు కనుక మనం అలా ప్రవర్తించాలని సప్రెస్ చేసుకున్నాం అనుకో, అదే పెద్ద రోగానికి కారణం అవుతుంది. ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఫ్రీగా, ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకో ఇళ్లలో అయినా. అలాగే మన ఇళ్లలో ఉన్న మిగతా కుటుంబ సభ్యులకు కూడా ఆ ఫ్రీడమ్ ఉండాలి. అప్పుడు ఆ కుటుంబము లోకి రావాలనిపిస్తుంది. లేకపోతే అసలు చాలామంది క్లబ్స్కి దానికి ఇంటికి వెళ్ళిపోదండి, ఇంటికి వస్తే కదా గొడవ, ఇంటికి రాకుండా ఉంటేనే బాగుండు అనేటటువంటి పరిస్థితి మన ఇళ్లలో కలిగిస్తున్నాం. ఇళ్లల్లోనే కనుక అది ఒక ప్లేస్ ఆఫ్ వేర్ యూ కెన్ వెంట్ యువర్ ఫీలింగ్స్ అవుతాయి, అసలు అక్కడికే వస్తారు వెళ్ళి. నాకు చాలా అనుమానం ఈ తాగే వాళ్ళకి, వాళ్ళకి అంతా తెలుస్తూనే ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు. కానీ తాగినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చు కనుక మాట్లాడేస్తారేమో అని నాకు అనుమానం. నాకు తెలియదు ఇచ్చారంటే అది కరెక్ట్ అవ్వడం కాదు, కానీ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. అంత తొందరగా ఏం అంత మొత్తం ఏం రాదు. ఎక్స్ప్రెషన్ అమ్మా అది నేర్చుకోండి సాయిలో. ఆ సాయి యొక్క మొత్తం క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్. తను ఏం ఫీల్ అయ్యేవాడు దాన్ని కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేసేవాడు. ఎక్కడున్నా సరే తన నచ్చిన వాళ్ళు ఎవరో వస్తున్నారు మెట్లెక్కుతో, అంతవరకు నవ్వుతో మాట్లాడుతున్నవాడు ఇంకా కోపం వచ్చేసి తిట్టేసి నరికేసి కొట్టేస్తాను గటావుతాన్ని, ఇష్టం వచ్చిన తిట్లన్నీ తిట్టి పంపించేవాడు. అదేమీ తప్పు కాదు. అది ఇప్పుడు మోడర్న్ సైకాలజిస్ట్ని అడగండి వాళ్ళు ఒప్పుకుంటారు. అది దసే దాన్ని ఏంటంటారంటే కథారిసిస్ అనేటటువంటి పేరుతో. ఆ కథారిసిస్కి నేను మీకు ఇంకేమైతే చెప్పాను, భజన సంకీర్తన అంటే విత్ డ్యాన్స్, సమ్ అంటే విత్ అని అర్థం. సంకీర్తన అంటే డ్యాన్స్ కూడా ఉంటుంది, కీర్తన అంటే అండ్ బీ ఫ్రీ. అంచేత ఈ క్లాసులోనే ఎప్పుడో ఒకరోజు మీ చేత కీర్తన చేయిస్తాను డ్యాన్స్ చేయిస్తాను. మాస్టర్ ముందే చెప్పేయండి ఆ రోజు మేము రాము, అంత మందిలో మేము ఎలా డ్యాన్స్ చేస్తాం. అంచేత నేను ముందు చెప్పాను, వచ్చాక ముందు వీళ్ళకి తాళం ఏం చేస్తాను నేను, పారిపోకుండా మీరు. అంచేత సస్పెన్స్ అనమాట. ఇది అయిపోయే రోజు ఎప్పుడో అది ఉంటుంది. అది ఆ కథ చేస్తారు ఎలా జరుగుతుందో. దాంట్లో ఎక్స్పర్టైజ్ ఎవడు అంటే చైతన్య మహాప్రభు. ఎందుకో తెలుసా, ఆయన సంకీర్తన చేస్తే 32 అడుగులు ఎత్తుకు పెరిగిపోయేవాడు. ఆయన కళ్ళారా చూసేవారు మనిషి, అంత ఎక్స్ప్రెసివ్ అనమాట. అది మనం భజన చేస్తా సింక్ అయిపోతాం, పక్కోడు చూస్తాడేమో కిటికీలు వేసేయండి కదా. మీరు చదవండి, ఆయన సంకీర్తన చేస్తే 32 అడుగులు ఎత్తి ఎదిగేవట. 6 ఫీట్ మ్యాన్ అంటే ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడు. మీ ఆరా అంత అవుతుంది. అక్కడ ఆయన ఫిజికల్ బాడీ అంత అయిపోయేది, అంటే ఆరా ఎంత అయిపోయేదో పాపం అయింది. అంచేత భజన సంకీర్తనలో మీరు కనుక కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగితే మీకు ఆరా చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఆరా ఇంక్రీజ్ అయిన దానికి ప్రూఫ్ ఏంటంటే ఎగ్జిలరేషన్, హ్యాపీనెస్, జాయ్, ఎగ్జిలరేషన్, దానికంటే పైది ఎక్స్టసీ. ఈ లెవెల్స్ మీకు తెలియాలి. అంటే ఆనందము, పరమానందము, మహానందము, రకరకాల లెవెల్స్లో ఈ ఆనందం యొక్క లెవెల్స్లో ఎక్స్టసీ, ఎక్స్టటిక్ జాయ్ అంటే ఇంకా అసలు మీకు ఏం తెలియదు అనమాట. చుట్టుపక్కల ఏమైపోతుందో కూడా దాని యొక్క ఉదాహరణ ఎవరు అంటే ఎక్స్టసీకే రామకృష్ణ పరమహంస. అమ్మా అనే మాట వినగానే హీ బికమ్ ఎక్స్టటిక్. అంతే బిగుసుకుపోయేవాడు అలా ఉండేవాడు. నారద భక్తి సూత్రాల్లో చెప్తాడు, మీకు కోపం వచ్చిందా, కోపం దేవుడి మీద తెచ్చుకో, అసహ్యం వచ్చిందా, దేవుడి మీద అసహించుకో. ఆవిడ చెప్పాడు పాపం ఎవడబ్బ సొమ్ము అని వాడు కీర్తనే రాశాడు. రాశాడా లేదా తెలియని వాళ్ళంతా ఇదంతా చెప్పాను కదా, మీరు వేసుకునే ముసుగులు. దేవుడికి ఖచ్చితంగా కోపం రాదు, ఇంకా ఆనందిస్తాడు. కనీసం నేనున్నానని గుర్తించాడు. అది మీకు కోపం ఆవిడ మీద వస్తుంది, లేనివాడి మీద కోపం రాదు కదా. కనీసం వాడిని గుర్తించామని ఆనందిస్తాడు. అంచేత సాయి చరిత్రలోని పాయింట్స్ మళ్ళీ ఒకసారి నేను రీక్యాప్ ఇచ్చి, అలా చదవండి. అలా చదివాక మీరు చదివినట్టు నాకు ఎట్టు తెలుస్తుంది అంటే మీరు నన్ను అడగండి, ఇది చదివాను మాస్టారు ఇది అదా అని. ఏంటి ఫస్ట్ పాయింట్, శ్రద్ధ సభ. రెండోది ఎక్స్ప్రెసివ్, పూర్తిగా ఎక్స్ప్రెసివ్. ఆనందంగా ఉంటే ఆనందం నవ్వండి అంటే నవ్వలేని స్థితిలో ఉన్నాం మనం. బెస్ట్ ఎగ్జాంపుల్ కెమెరామ్యాన్ ముందు. స్మైల్ అంటే చచ్చినా నవ్వలేరు మీరు. మీరంటే మీరే కాదు, నేను కూడా నా అనుభవంతో చెప్తున్నాను. అది ఎక్స్ప్రెసివ్ సెల్ఫ్ అంటే ఈ క్లాసులో మీకు ఆనందం అనిపించింది ఓ అనండి, నటించండి. లాఫ్టర్ ది బెస్ట్ మెడిసిన్ అనేది దాంట్లో. ఈనాడు ఉన్నటువంటి అనేక రోగాలకి నవ్వే మందని చెప్తున్నారు డాక్టర్స్, ముఖ్యంగా ఆర్థరైటిస్కి. దానికి రీడర్స్ డైజెస్ట్లో ఈ ఆర్థరైటిస్, అది ఏం ఆర్థరైటిస్, రుమాటిక్ ఆర్థరైటిస్కి ఏదో టెక్నికల్ పేరు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటి విటమిన్ సి వేసుకుని అర్థం చాప్లిన్, చాప్లిన్ సినిమాలు బిఫోర్ లంచ్ ఆఫ్టర్ లంచ్ అది ఒక రూల్గా పెట్టుకున్నాను. అని పిచ్చిగా నవ్వటం అనమాట. ఇంకోళ్ళు ఎవరు, ఇద్దరు లారెల్ హార్డీ. 1 ఇయర్లో షీ గాట్ క్యూర్డ్. అంటే దీన్ని బట్టి మీకేం తెలుస్తుంది, మీకు నవ్వటం చేత కాకపోవటం వల్ల ఈ నొప్పులన్నీ వస్తున్నాయేమో చూసుకోండి కాస్త. ఎక్స్ప్రెస్ వెర్సెస్ తర్వాత ఏం చెప్పాను, దిశ డైరెక్షన్. ఈ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఇవంతా ఏమిటి, అసలు ఈ డైరెక్షన్స్ యొక్క మీనింగ్ ఏమిటి, ఆ డైరెక్షన్లోకి వేపు అసలు మనం వెళ్ళే లేక, మనం డైరెక్షన్ ఓరియంటెడ్ కాదు, జాబ్ ఓరియంటెడ్. మనం జాబ్ ఓరియంటెడ్ ఓకే, తప్పే అంటే జాబ్లో డైరెక్షన్స్ ఏమిటి, మన జీవితంలో డైరెక్షన్స్ ఏమిటి అనేది కాస్త మేము నేర్చుకోవాలి. అది నేర్చుకోవటానికి ఇమీడియట్గా నేను మీకు ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటి అంటే, 12 ఇటికలు, 5 దీపాలు, 5 అగరొత్తులు వెలిగించుకోవటం నేర్చుకోండి. డైరెక్షన్స్ అనే తెలుస్తాయి. ఇంచేత మొట్టమొదటి నైరుతి, ఈశాన్యం, ఆగ్నేయము, వాయువ్యము ముందు మీకు తెలుస్తాయి. ఈ 4 ఎందుకు చెప్పాను అంటే, ఇవి 2 కలయిక కనుక, ఈస్ట్ అండ్ నార్త్ కలిస్తే ఈశాన్యం వస్తుంది కనుక మీకు ఆ 2 డైరెక్షన్లు తెలిసిపోతాయి. ఈస్ట్ అండ్ సౌత్ కలిస్తే ఆగ్నేయము, అలాగే సౌత్ అండ్ వెస్ట్ కలిస్తే నైరుతి, వెస్ట్ అండ్ నార్త్ కలిస్తే వాయువు. ముందు ఆ డైరెక్షన్స్ తెలియాలి. ఆ డైరెక్షన్లు దీపం పెట్టమన్నాను, దీపం పెట్టమన్నాక అగరొత్తులు పెట్టమన్నాను. ఆటోమేటిక్గా ఆ డైరెక్షన్లో దీపం వెలుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఏమవుతుంది, వేడెక్కుతుంది. వేడెక్కినప్పుడు అక్కడున్న ఎయిర్ డిస్ప్లేస్ అవుతుంది. డిస్ప్లేస్ అవుతే అగరొత్తుల యొక్క వాయువు అటు వెళ్తుంది. మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటే, మంత్రజపం చేస్తూ, మీకు ఆటోమేటిక్గా డైరెక్షనల్ ఇన్ఫ్లుయెన్స్ అర్థమవుతుంది. కానీ అది ఇంత నేనేం చెప్పలే, నేను మీరు వెలిగించి పెట్టుకోండి అన్నా. ఎందుకంటే లైట్ వెలిగించాక లైట్ వస్తుంది మీకు. అలాగే ఇది మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ లైఫ్లో డైరెక్షన్స్ ఆటోమేటిక్గా ఏర్పడతాయి. మీకే అర్థమవుతుంది అవి ఎలాగ డైరెక్షన్స్ ఉంటాయో. అంటే నేను మనసులో చేసుకుంటానండి అన్నాడు ఒకడు. చేసుకోన్నా, కానీ ఒకటే కండిషను, ఆ రోజు నుంచి నువ్వు మనస్సుతోనే భోంచేయాలి తప్ప నువ్వు భౌతికంగా భోంచేయబాక. ఇఫ్ యూ కెన్ డూ దట్, డూ దిస్. హా అమ్మ డూ దిస్. వ్యాసాలు మనసులోనే పరీక్ష రాసుకో. ఎవడు నీకు డిగ్రీ ఇస్తాడో చూస్తాను నేను. ఎందుకమ్మా మిమ్మల్ని మనం మోసం చేసుకోవటం? ఓ పద్ధతి చెప్పినప్పుడు, ఓ టెక్నాలజీ చెప్పినప్పుడు యూ షుడ్ డూ ఇట్. జై గురుదేవ్. అవసరం లేదమ్మా, అందుకే ఏం చెప్పలేదు. అందుకే అది అది చేస్తుండే, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అగరవతి. ఇలా దరిదాపుల్ని ఎక్కడైనా పెట్టుకోండి. అండ్ ఏ డైరెక్షన్లో అయినా వెలిగించేసుకోండి. 5 వెలిగాక ఆటోమేటిక్గా అన్ని డైరెక్షన్స్ కవర్ అయిపోతాయి. మిల్లిమిల్లిగా వాటి యొక్క టెక్నాలజీ మీరు అది చేసుకుంటూ కొన్నాళ్ళు పోయాక మీకే అసలు అర్థమవుతుంది అది, హౌ ఇట్ ఈస్ డైరెక్టింగ్ యువర్ లైఫ్. మా గురుదేవుడు శ్రీరామ్ శర్మ ఆచార్యకి, సిద్ధి సాయికి కూడా అగ్నియే డైరెక్షన్ ఇచ్చేది. ఎప్పుడు సిద్ధి సాయి ఏం చేస్తూ కూర్చునేవాడు, ధునుని చూస్తూ కూర్చునేవాడు. గురుదేవులు అఖండ జ్యోతి పెట్టారు. అంతేత ఇట్ గివ్స్ డైరెక్షన్ టు యువర్ లైఫ్. కానీ ఎలా ఇస్తుందండి, పెట్టి చూస్తే కదా మీకు తెలుస్తుంది. ఎలా చెప్తాను నేను ఎలా ఇస్తుందో అది. జై గురుదేవ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహే మహేష గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రినః సంతు పుత్రినః సంతు పౌత్రినః. నిర్ధనా సధనా సంతు జీవంత శరదాం సతం. ఓం శాంతి శాంతి శాంతి. అస ఒక చిన్న సూచన, ఈ సాయి మహాలక్ష్మి ఇది సాయి చరిత్ర యొక్క అష్టైశ్వర్యాలను పొందగలిగేటటువంటి ఒక మార్గాన్ని డెవలప్ చేసేటటువంటి టెక్నాలజీ. దానికి సంబంధించినటువంటి బుక్స్ ఉంటే తీసేసుకోండి. మీరు ఏం చేయాలంటే ఈ 5 దీపాలు అవి వెలిగించాక ఒక 2 నిమిషాలు ఆ ఫోటోని చూసుకోండి, అంతే, దట్స్ ఆల్. అంతకంటే ఎక్కువ చేయకండి. మీరు ఓం సాయి మహాలక్ష్మి నాథాయ నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండండి రోజల్లా. వీళ్ళు గుర్తున్నప్పుడు అదంతా ఒక ఏంటి, అది ఓ బరువు పెట్టినట్టు మీ మనసు మీద అనుకోకండి. ఒక ఆనందంగా ఓం సాయి మహాలక్ష్మి నాథాయ. ఇది మెల్లిమెల్లిగా రోజుకి ఒక్కొక్క బిట్టి నేను చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు నేను ఈ చెప్పిన విధానం ఉందే, ఇదంతా ఇందులో ఉంది. అంటే ఇది చూసినప్పుడల్లా నేను చెప్పినవన్నీ గుర్తొచ్చేస్తాయి మీకు. అది ఎలా సూపర్ ఇంపోజ్ చేసుకోవాలనేది మెల్లిమెల్లిగా చెప్తూ వస్తాను నేను. ఇంకా ఇవాళ ఫోటో తీసుకోండి, చిన్న సైజ్ ఫోటో అవైలబుల్గా. ఓకే, అది మన క్లాస్కి వచ్చే వాళ్ళకి ఇచ్చేసేయండి. అది ఇది మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అబ్జర్వ్ చేసుకుని కంటి ముందు ఇది పెట్టుకుని ఓం సాయి మహాలక్ష్మి నాథాయ నమః అని అనుకుంటూ ఉండండి. దాని తర్వాత ఒక పుస్తకం ఉంది దీంతో పాటు, అది కాస్త పేజీలు తిప్పండి. మీరు భాగవతంలోని గజేంద్ర మోక్షం ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో మీకు ఆ తెలుగు పద్యాలు చాలా బాగా ఉంటాయి, నచ్చుతాయి. వచ్చిన వాళ్ళు వాళ్ళు చదువుకుంటూ ఉండండి. ఈ క్లాస్ పూర్తయ్యే లోపల నేను అది కూడా పూర్తి చేస్తాను నేను మీకు.